ನಮಃಸಭಾಭ್ಯಃ ಸಭಾಪತಿಭ್ಯಶ್ಚ ವೋ ನಮೋ ನಮಃ. ಗಜಾನನಂ ಭೂತಗಣಾಧಿಸೇವಿತಂ ಕಪಿತ್ಥಜಂಬೂಫಲಸಾರಭಕ್ಷಣಂ ಉಮಾಸುತಂ ಶೋಕವಿನಾಶಕಾರಣಂ ನಮಾಮಿ ವಿಘ್ನೇಶ್ವರ ಪಾದಪಂಕಜಂ. ಶರದಿಂದು ವಿಕಾಸಿ ಮಂದಹಾಸಾಂ ಸ್ಫುರದಿಂದೀವರಲೋಚನಾಭಿರಾಮಾಂ ಅರವಿಂದ ಸಮಾನ ಸುಂದರಾಸ್ಯಾಂ ಅರವಿಂದಾಸನ ಸುಂದರೀಮುಪಾಸೇ ಮುಕ್ತಾ ವಿದ್ರುಮಹೇಮನೀಲಧವಳಚ್ಛಾಯೈಃ ಮುಖೈಃ ತ್ರಯಕ್ಷಣೈಃ ಯುಕ್ತಾಮಿಂದು ನಿಬಧರತ್ನಮಗುಡಾಂ ತತ್ವಾರ್ಧವರ್ಣಾತ್ಮಿಕಾಂ ಗಾಯತ್ರೀಂ ವರದಾಭಯಾಂಕುಶಿಗಶಾಶುಭ್ರಂ ಕಪಾಲಂ ಗದಾಂ ಶಂಖಂ ಚಕ್ರಮಧಾರವಿಂದಯುಗಳಂ ಹಸ್ತೈರ್ವಹಂತೀಂ ಭಜೇ. ಸುಧಾಸಿಂಧೋರ್ಮಧ್ಯೆ ಸುರಬಿಟಪಿ ವಾಟೀ ಪರುಡುತೆ ಮಣಿದ್ವೀಪೇ ನೀಪೋಭವನಪತಿ ಚಿಂತಾಮಣಿಗೃಹೇ ಶಿವಾಕಾರೇ ಮಂಚೇ ಪರಮಶಿವ ಪರ್ಯಂಕನಿಲಯಾಂ ಭಜಂತಿ ತ್ವಾಂ ಧನ್ಯಾಃ ಕತಿಜನ ಚಿದಾನಂದಲಹರೀ. ಶ್ರುತಿಸ್ಮೃತಿ ಪುರಾಣಾನಾಮಾಲಯಂ ಕರುಣಾಲಯಂ ನಮಾಮಿ ಭಗವತ್ಪಾದಶಂಕರಂ ಲೋಕಶಂಕರಂ ಸದಾತ್ಮಧ್ಯಾನನಿರತಂ ವಿಷಯೇಭ್ಯಃ ಪರಾಂಗಮುಖಂ ನೌಮಿ ಶಾಸ್ತ್ರೇಷು ನಿಷ್ಣಾತಂ ಚಂದ್ರಶೇಖರಭಾರತಿ ಅಭಿನವ ವಿದ್ಯಾತೀರ್ಥಸ್ವಾಮಿ ಭಾರತೀರ್ಥ ಮಹಾಸ್ವಾಮಿ ವಿಶ್ವಶೇಖರ ಭಾರತೀ ಮಹಾಸ್ವಾಮಿ ಗುರುಪರಂಪರಾಂ ನಮಸ್ಕೃತ್ಯ ಅಸ್ಮತ್ ಗುರುಚರಣಾರವಿಂದಾಭ್ಯಾನ್ ನಮಃ. ಭಕ್ತ ಮಹಾಶೈಲಾರ, ಶೃಂಗೇರಿ ಕ್ಷೇತ್ರ ಯೊಕ್ಕ ಪ್ರತಿಭಾ ಎಂತ ಗೊಪ್ಪದಿ ಅಂತೆ ತತ್ತುಲ್ಯಂಗಾ ಮಿಗತಾ ಕ್ಷೇತ್ರಾಲ್ಲೋ ಚಕ್ಕಗಾ ಪೂಜಾ ಪುನಸ್ಕಾರಾಲು ನಿಯಮಬದ್ಧಂಗಾ ಜರುಗುತುನೇ. ಆ ಯೊಕ್ಕ ಪೀಠಾನಿಕಿ ಪರಿಪಾಲಕರುಗಾ ವಚ್ಚಿನಟುವಂತಿ ಧರ್ಮಾಧಿಕಾರಲು ಕೂಡ ಶಂಕರ ಪರಂಪರನ ಗೌರವಿಸ್ತೂ ವಿಧ ನಿರ್ವಹಣ ಚೇಸ್ತೂ ಈ ಯೊಕ್ಕ ಸಂಸ್ಥಾನಾನ್ನಿ ಮುಂದಕ್ಕೆ ತೀಸುಕೆಳ್ತುನ್ನಾರು. ಶ್ರೀಚಕ್ರಮಲು ಅದ್ಭುತಂಗಾ ಉನ್ನಾಯಿ ಆಲಯಾಲ್ಲೋ, ಚಾಲಾ ಬಾಗುನ್ನಾಯಿ. ಮನ ದೇವಿ ಭಾಗವತ ಪ್ರವಚನಾಲ್ಲೋ ಭಾಗಂಗಾ ಇವೇಳ ಮೂಡವ ರೋಜು. ನಿನ್ನ ರೋಜು మనకి హయగ్రీవ అవతార ఘట్టం చెప్పడం జరిగింది. ఈ హయగ్రీవ అవతారం ఉపాసకులకి చాలా ముఖ్యమైన ఘట్టం అండి. ఉపాసనాపరులకు హయగ్రీవుడు చాలా ముఖ్యమైన వాడు కనుక అది మనం చేశాం. భాగవతానికి మూలమైన పురుషులు ఇద్దరు ఉన్నారు. ఒకరు శ్రీశుకుల వారు, రెండు వ్యాసుల వారు. చేత వారి యొక్క జనన వృత్తాంతాలు కొంతవరకు ఈవేళ వస్తాయి. ಯಾದೇವಿ ಸರ್ವಭೂತೇಷು ಶಕ್ತಿರೂಪೇಣ ಸಂಸ್ಥಿತ ನಮಸ್ತಸ್ಯೈ 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 ನಮೋ ನಮಃ. ದೇವಿಭಾವತನ ಯೊಕ್ಕ ಪ್ರಾಶಸ್ತಿ ಗುರಿಂಚಿ ಮರಳಾ ಎಂದು ಚೆಪ್ಪಾಲಂತೇ ಇದು ಕಠಿಣಮೇನ ಗ್ರಂಥಂ. ಇದು ಮಂತ್ರಶಾಸ್ತ್ರಂ ಕೂಡ ಉಂದಂಡಿ. ಭಾಗವತಂಲೋ ಎಲಾಗೈತೇ ಭ್ರಮರ ಗೀತಲು, ಗೋಪಿಕಾ ಗೀತಲು ಇವನ್ನೀ ಉನ್ನಾಯೋ, ಉದ್ಧವನ ಯೊಕ್ಕ ಉದ್ಧವನಿಗೆ ಉಪದೇಶಂ ಚೇಸಿನ ವಿಷಯಾಲು ಉನ್ನಾಯೋ, ದೇವಿ ಭಾಗವತಂಲೋ ದೇವಿ ಗೀತಲು ಉನ್ನಾಯಂಡಿ 9వ ಸ್ಕಂಧಂಲೋ. ತರ್ವಾತ ದಶಮಹಾವಿದ್ಯಲು, ತರ್ವಾತ ಭಾರತದೇಶದಲ್ಲಿ ಒಂದು ಶಕ್ತಿಪೀಠಮಲನ್ನಿ ಒಂದು ಚರಿತ್ರ ಅಂತಾ ಉಂದಿ. ಇದು ಕಾಕ ಪ್ರತಿ ವಾಡಿಗೆ ಉಪದೇಶ ಮಾಡಿ ಗಾಯತ್ರಿ ಮಂತ್ರಂ ಯಾಕೆ ಪ್ರಭಾವಂ, ಗಾಯತ್ರಿ ಮಂತ್ರ ಪ್ರಭಾವಂ ಗುರಿಂಚಿ ಗಾಯತ್ರಿ ಸಹಸ್ರನಾಮ ಸ್ತೋತ್ರಂ ಇವನ್ನೀ 11వ ಸರ್ಗಲೋ ವರ್ಣಿಸಾರು. ತರ್ವಾತ ಯಾವನ್ನಾ ಕಾನಿ ಭಸ್ಮಧಾರಣ ವಿಧಾನಂ, రుద్రాక్షలో ఉండే తేడాలు, తర్వాత మణిద్వీపనలతో దేవీ భాగవతం పూర్తవుతుంది. ఈ మధ్యలో స్థాపకాజ ధర్మస్య ధర్మ ప్రతిష్టాపన కోసం పరమాత్మ విభిన్న అవతారాలు ఎత్తారండి. రాక్షస సంహారం చేసిన అవతారాలు రామకృష్ణాది అవతారాలు అయితే, అథవా శ్రీమతాంగే హేకులే మహతిధీమతాం అన్నారు గీతాచార్యులు వారు. కత్తి పట్టకుండా ఉపాసనా బలంతో సత్సంపదను ప్రతిష్టాపన చేసిన ఆచార్యులు అవతార దోషులు అన్నవారు. అందులో శంకరులు ప్రథమం. వారి హయాము నాటికి ఎన్ని మతములు ఈ దేశంలో ఉన్నాయో అలాంటి వాటిని కుమ్మతములను ఖండించి అద్వైత మత ప్రతిష్టాపన చేసి షట్ పద్ధతులు షణ్మతములు స్థాపించి మనకు అందించారు. ఆర్ద్ర నక్షత్రంతో కొన్ని కర్కాటక లగ్నంలో వేదశాస్త్రుల పంచమ నాడు కేరళ రాష్ట్రంలో జన్మించారు. రామచంద్రమూర్తి వారి లగ్నం కర్కాటక లగ్నమే, శంకరులది కర్కాటక లగ్నమేనండి. పంచోచ్చే లోకనాయక, ఐదు గ్రహాలు ఉచ్చలో ఉంటే లోకనాయకుడు అవుతాటండి. ఆయన లోకనాయకుడే. అలాంటి మహానుభావుడు ఇంత ప్రతిష్టాపన చేశారండి. ఒక వ్యవస్థ చేశామంటే ఆ వ్యవస్థ తర్వాత చూసుకునే వాళ్ళు ఉండాలి, లేకపోతే ఆ వ్యవస్థ నడవదు. అలాంటి శంకరులక్క వ్యవస్థ సుమారు 800 సంవత్సరాల నుంచి నడుస్తోందంటే ఆయన స్టార్ట్ చేసిన ముసముహూర్తం అంత గొప్పదో చూడండి. అటువంటి ఈ యొక్క విద్యా స్థలం ఇది, ఇది విద్యా నిలయం అండి ఇది. అంటే చెప్పారు ఇందాక పదవాక్య ప్రమాణ అని ఒక వాక్యం ఇందాక గురువందనం చెప్పాను. యా గద్య పద్య పదవాక్య స్వరూపిణి వాచి నత్తయుదు క్షిప్రం సమాం పాతు సరస్వతీ. గద్యము పద్యము పదము వాక్యము జట ఘన ఇవన్నీ మన వేద విద్యలో ఉన్నటువంటివి కనుక ఆ పదవాక్య ప్రమాణ పారమ్య శంకరాచార్యుల వారు నాకు మీ ముందు 4 మంచి మాటలు వాటి శక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ ప్రారంభిస్తున్నాను అన్నమాట అండి. ఇప్పుడు ఊచు నిన్న ఏమన్నారు, వ్యాస మహర్షి వారికి సంతానం లేదే అన్న బాధ కలిగింది. ఆ ప్రశ్నని నారద మహర్షి వారిని అడిగారండి. నారదు వారు ఏ దేవుణ్ణి ప్రార్థించాలని సందేహం నాకు మా నాన్నగారు కూడా వచ్చింది అని విష్ణువుని ప్రార్థించాడు అని విష్ణువు గారు చెప్పారు. దేవి శక్తి శక్తి ఆరాధన ముఖ్యమని చెప్పేసని చెప్పారని చెబుతూ మధ్యలో దేవసంకల్పం చేత సింహావిష్ణుకి శిరస్సు కాస్త ఖండింబడి హై హయ 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 శిరస్సు మనకి తొడిగారు అని హైగ్రీవుడు అయ్యారని చెప్పేసని ఒక ఉక్తి హైగ్రీవ అవతారం చెప్పడం కోసాన్ని ఆ యొక్క కథని మనకు అందించారండి. కథ లేకుండా సూత్రాలు చెప్పుకుంటూ పోతే ఎక్కువసేపు వినే అవకాశం చాలామందికి ఉండదు. వ్యాసుల వారు ఇప్పుడు పుత్రార్థే పరితపిస్తున్న ఘట్టం. అంటే సామాన్య మానవుల్లాగా అంతటి మహానుభావుడు పరితపిస్తాడు మాట్లాడి. పూర్వం తయా ప్రోక్తం వ్యాసేన అమృతే దశ కృత్వా పురాణమఖిలం సుఖాయాధ్యాసితం శుభం. ఏమండి, శృంగేరి వెడితే నేను ప్రత్యక్షంగా చూశాను, నరసింహవనం తర్వాత వేదాధ్యయనం చేసే పాఠశాలలు ఉంటాయి, అంటే క్లాసెస్ చెప్పే పాఠశాలలు ఉంటాయి. ఇక్కడికి వెళ్ళి ఒక ఉపాధ్యాయుని మనం పలకరిస్తే మాట్లాడకండి, గురువుగారు తెలిసిపోతుంది. ఇది సెల్ఫ్ డిసిప్లిన్ ఆర్గనైజేషన్ అనమాట అండి. ఎవరో వచ్చి చెప్పడం కాదు, ఎవరిని మాట్లాడడానికి వీల్లేదు అక్కడ. ఎవరు మటుకు సంబంధాలు సత్సంబంధాలు అలాంటి సంబంధాలు ఏముండవు. పాఠం చెప్పేదాకా గురువు గారు శిష్యుడు పాఠం చెప్తూ ఉంటారు అంతే. అంటే క్రమశిక్షణ స్వయం వ్యక్తంగా ఉంది అక్కడ. అలాగా అధ్యయన అధ్యాపక తాను అధ్యయనం చేయాలి, ఇతరులకి అధ్యాపనం చేయించాలి. ఇది ఋషి సాంప్రదాయంగా వస్తూ గురు సాంప్రదాయంగా వస్తూ వచ్చింది. ఏ శౌనకాది మహర్షులు సుతుల వారిని అడుగుతున్నారు, సుత మహర్షి వ్యాసుల వారు తన కుమారుడైనటువంటి శుక్లవారికి అధ్యాపనం చేయించారని విన్నాను, మీరు చెప్పారు కదా. వ్యాసేన ఉత్పాదితం సుఖం విస్తరం బృహి సకలం అద్భుతం కృష్ణద స్వయ. విద్యాధిరాజు గారండి, త్రిచూర్లో ఈశ్వరారాధన చేశారు. విద్యాధిరాజు గారు కుమారుడు శివగురు అండి. ఆయన ఉషాచరిస్తున్న ఆరాధన చేశారండి. ఆయనకి ప్రత్యక్షమైన స్వామివారు అల్పాయుధ్యాయవంతుడు పరిపూర్ణ జ్ఞానం గలవాడు కావాలా, పూర్ణాధ్యాయం గలవాడు మూర్ఖుడు కావాలా అని ప్రశ్నిస్తే మూర్ఖుడిని ఎవరు కోరుకుంటారండి, అల్పాధ్యాయవాడే చాలన్నారండి ఆయన. సో శంకర్లు ఉద్భవించారు, ఉద్భవిస్తూనే మహానుభావుడు అయ్యారు. ఈ విషయం ప్రతిరోజు ఉట్టంకించుకున్నా తప్పేం లేదు మహానుభావుని స్మరించుకుంటే. అలాగే తన కుమారుడు ద్వారా తన యొక్క తత్వాన్ని ప్రచారం చేయించగలగాలి, ఇది సాంప్రదాయం. అంటే వ్యాసుల వారు శ్రీశుక్ల వారికి అధ్యాపన చేయించారన్నారు కదా స్వామి, మనం ఎలా పుట్టారా శుక్లవారు అంటేను. విశ్వరంభృహి సకలం అద్భుతం కృష్ణదస్వయా, చక్కగా నువ్వు ఆ విషయాన్ని చెప్పవలసిందయ్యా అని చెప్పేసని చెప్పారు మాట్లాడండి. సూతవాచ ప్రవక్షా సుఖోత్పత్తి వ్యాసాత్ యశోత్పన్న సుఖ సాక్షాత్ యోగినాం ప్రవరో ముని. శుకులు ఎవరంటేనండి, యోగినాం ప్రవర. యోగిశ్వరులో చాలా గొప్పవాడు ఆయన, సుఖయోగుల వారు అంటారు ఆయన. అంతేకాకుండా ఆయన వ్యాసవారికి ఎలా జన్మించారు, ఇది ఆ కథాఘట్టాన్ని. మహామేరుశృంగే శ్రీచక్రం యొక్క పైభాగం ఏదైతే ఉందో, బిందు పీఠోభరిస్వాభి ముఖమానంద విగ్రహ శృంగార వేషుచుర సదా షోడశ వార్షిక, అది శ్రీచక్రం యొక్క వర్ణన అండి. ఆ బిందు పైభాగం కనిపిస్తుంటుంది మీకు, దాని మీద ఉంటుంది అమ్మవారు. ఎలా ఉంటుంది, శివకామేశ్వర అంకస్తా శివ స్వాధీన వల్లభ సదా షోడశ వార్షిక. అమ్మవారు ఇప్పుడు 16 సంవత్సరాల వయసులో ఉంటుందండి ఆవిడ, ఇంటి నిశ్చయవనంగా ఉంటుంది. ఇది బాహ్యార్థం. అంతరార్థం ఏంటంటే, అమ్మవారి యొక్క మంత్రంలో 16 లక్షల మంత్రం ఉంది, దాన్ని శ్రీ విద్యా షోడశాక్షరి మహామంత్రం అంటారండి. సో మహామంత్రంలో ఉంటుంది ఆవిడ, దేవీ మంత్రమయీం నవమి. సో అలాగే ఈ భారతదేశానికి పైభాగంలో మహామేరు ఉందండి. దాన్నే హిమగిరి శిఖరం అంటారు. యుషీశ్వరులు, యోగీశ్వరులు, సాధులు, సంతులు, మహాజ్ఞానులు అంతా ఉండే ప్రదేశం హిమాలయగిరి పర్వతం అనమాట అండి. అక్కడికి వెళ్ళాడు ఈ మహానుభావుడు. సత్యవత తపశ్చకార సోత్సుగ్రం పుత్రాధమ నిశ్చయ సోత్సుగ్రం సహా ఉగ్రం తపశ్చకార. ఉగ్రమైన తపస్సు చేశాడండి. తపస్సుకి నియమం ఏంటంటే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధిష్టాంగ యోగం నిర్తానం. ఇందాక చెప్పారు కదండి అష్టాంగ యోగములు అంటారు. యమ నియమ మూడోది ఆసనం అండి. ఆసన నియమం చాలా ముఖ్యం. ముందు కూర్చోవడం నేర్చుకోరా అంటారు గురువుగారు శిష్యుడిని. తిష్టకూడదు కానీ నిష్ట కూడదండి. మనకి తిష్టే కూడదు, మనకు నిష్ట ఎలా కూరుతుంది మరి? అందువల్ల యమ నిష్ట నియమం. మీరు నియమాలు చాలా పెట్టేశారండి శాస్త్రి గారు, పంతులు గారు. ఇప్పుడు నియమాలు లేకుండా ఏదైనా చెప్పండి మాకు, అంటే క్రమశిక్షణ లేని జీవితం వృధా అన్నమాట అండి. సో నియమంగా నిత్యము చేయాలి ఏం చేసినా సరే. యమ నియమ ఆసన ఆసనం. రెండోది ప్రత్యాహారము, ఆహార నియమం కావాలి. ఏదో తినేస్తూ ఉంటే మన శరీరం మన మాట విందన్నమాట అండి. అంచేత మహర్షులంతా కూడా నియమిత ఆహారాన్ని స్వీకరించిన వాళ్ళై తపస్సు చేశారండి. తపస్సు చేసిన వాళ్ళలో ఘోరాఘోరంగా తపస్సు చేసిన హిరణ్యకశిపుడు అండి, హిరణ్యాక్షుడు అండి, రావణాబ్రహ్మ అండి, వీళ్ళంతా కూడా నియమబద్ధంగా చేశారు తపస్సు చేసినంత మటుకు కూడా. సో వ్యాసుడు గారు ఏం చేశారనమాట అండి, తపశ్చార సోత్సుగ్రం పుత్రాధమ నృసింహ కుమారుడి కోసాన్ని తపస్సు చేయడం ప్రారంభించాడు. నేను జపేన్ ఏకాక్షరం మంత్రం వాగ్బీజం నారదాచ్యుతం. వాగ్బీజం నేను చెప్పాను, ఈ వాగ్బీజము మంత్రం వచస కదాపి నవదేత్. మంత్రాన్ని నోటితో చెప్పడానికి వీలు లేదండి. మంత్రశబ్దానికి అర్థం రహస్యము అని అర్థం. గురుముఖత వినాలి మంత్రాన్ని. ఈవేళ పుస్తకాల్లో మంత్రాలు రాసేస్తున్నారు, రాసేస్తుంటే మనం ఆ బట్టి చదివేస్తున్నాం. కొంతసేపటికి బుర్ర వెడక్కిపోతుందండి. ఏం చేయాలో తెలియక, ఎవరు చెప్తారో తెలియక తడబడాయిస్తూ ఉంటాం. మీకు తెలిసిన మంత్రమే అయినా గురువు ద్వారా చెప్పించుకుంటే మంత్రం అవుతుందండి, లేకపోతే అక్షరాలు మాత్రమే అవి. కనుక నారాయణ చెప్పినటువంటి వాగ్బీజ మంత్రాన్ని ఆయన మహానుభావుడు ధ్యాయం పరాం మహామాయాం పుత్ర కామసపోనసి. నేను చెప్పాను పర అంటే అమ్మవారు మాత్రమే. పుత్రకాముడే అమ్మవారిని ధ్యానం చేసి తపస్సు చేస్తున్నాడండి. అగ్నే భూమి తథా వాయో అంతరిక్ష చాప్యం వీర్యని సంమిత పుత్ర మమ భూయాతి స్మహ. ఆయన కోరిక అగ్నిలాంటి తేజస్సు గలవాడు. ప్రపంచకంలో అగ్నికోణం తేజస్సు దేనికి లేదండి. తర్వాత భూమి వాయు అంతరిక్షము అన్నింటిలో కూడా ఎక్కడా ఏమీ కూడా సంబంధం లేకుండా మహోన్నతమైన వీర్యం గలవాడు, బలం గలవాడు, అంటే తేజస్సు గలవాడు. నాకు కుమారుడుగా ఉండాల్సిన భూయాతిది మహంతో కృంఢంతో అయ్యా అటువంటి వాడు కావాలి, మహాబల సంపన్నుడు. అంటే బలం రెండు రకాలండి. ఒకటి ఫిజికల్ స్ట్రెంగ్త్, భౌగోళికంగా శరీరానికి ఉండే బలం. రెండవది మానసిక బలం అండి. మానసిక బలం చాలా గొప్పది. మానసిక బలం అలవాటు చేసుకోవాలి ప్రతి వాడు కూడా. అత్యష్టత్వ గతాహార సంవత్సరం ప్రభు. ఆహారం లేకుండా కొంతకాలం నిరాహారుడై, కొంతకాలం పర్ణభక్షకులు, కొంతకాలం వాయుభక్షకులు, కొంతకాలం జలభక్షకులు, కొంతకాలం అభక్షకులుగా ఉండి తపస్సులు చేశారు వాళ్ళంతా కూడా. చకార 100 సంవత్సరాలు జపం చేసేటండి ఆయన వ్యాసుల గారు. మన ఆయుర్దాయం 100 సంవత్సరాలు లేదు మనకి, ఎలా దీన్ని అన్వయం చేస్తారు? యుగం మారుతుంది కొద్ది. మానవుల్లో మేధాశక్తి, ధీశక్తి, స్థితిశక్తి అంటే తట్టుకునే శక్తి తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట. జ్యోతిష్శాస్త్రం ఇచ్చా కలిపూర్ణ ఆయుర్దాయం 75 సంవత్సరాలు అండి. అది దాటిన తర్వాత 80 సంవత్సరాలు, ఆ పైన శత సంవత్సరం దీర్ఘమాయు 100 సంవత్సరాలు, అది దాటిన తర్వాత 120 సంవత్సరాల దాకా పరిపూర్ణ అయ్యిద్దని చెప్పింది శాస్త్రం. అటువంటిది 100 సంవత్సరాలు తపస్సు చేశారండి మహానుభావుడు. చేస్తే ఆనాథయన్ మహాదేవం తదేమ సదాశివం. మహాదేవం మహాదేవి ఇద్దరిని పూజ చేయాలి, ఇద్దరిని నిలదీయడానికి వీల్లేదండి. మహాదేవం నమస్కృతి ఆరాధన చేసేటువంటి సదాశివం శక్తి సర్వత్ర పూజ్యది విచారించి పునఃపున అశక్తితో నుంచి తేలోకి శక్తిస్తూ పరిపూజ్యతే. ఈ చెయ్యి ఇలా ఇలా ఎత్తి చేపెట్టాలంటే శక్తి కావాలి. సర్వత్రా శక్తి పూజ్యతే అనే చోట్ల శక్తి పూజ్యం పడుతుంది సుమా. శివ సకాలంలో ఉండే ఇకారం శక్తి బీజం అన్నమాట అండి. అంటే శివశక్త్యాయుక్తం అని సౌందర్యంతో ప్రారంభించారు శంకరులు. అమ్మా నీ అనుగ్రహం గలవాడే గొప్పవాడు, సకాలంలోంచి ఇకారం తీసేస్తే శివం కాదు శవం సుమా అన్నాడని. సో శివ శక్తియుక్త ఏవ సదా శివ శక్తి సంపన్న లెక్క. అంచేత ఈయన ఏమన్నారు, శక్తి సర్వత్ర పూజ్యేతి విచారం చ పునఃపునః. మనకి అక్షరాభ్యాసంలో ఓ నామాసి వాయ అని రాయించేవారు చిన్నప్పుడు. ఆ తర్వాత మనం చదువు ప్రారంభించామండి. అక్షరస్వరూపుణి ఎవరండి? సరస్వతీదేవి, వాగీశ్వరి. తర్వాత డబ్బు సంపాదిస్తున్నామండి. డబ్బు స్వరూపమైన లక్ష్మీదేవరు స్త్రీ స్వరూపుణండి. ఓపిక్గా ఉండాలంటే అమ్మవారిని ఆవిడ మనిషి స్త్రీ స్వరూపుణండి. మన కులదేవత ఎవరు? కన్యకా పరమేశ్వరి, స్త్రీ స్వరూపుణండి. మన కళ్యాణ కామేశ్వరి ఎవరు? స్త్రీ స్వరూపుణి. కనుక సర్వత్రా సర్వదా అనాదిగా శక్తి ఆరాధన మన దేశంలో వ్యాపించి ఉంది. అసక్తో అనుంజతే లోకి శక్తస్తు పరిపూజ్యతే యత సర్వసంగే వై కర్ణికారవనాద్యుతే కణితే దేవతా సరిమయోధిక. మనం ఎలాగైతే దాన్ని ఏమంటా క్రీడారంగానికి ఆ కృత్రిమ జలాశయాలు ఉన్నాయి కదా, కొన్ని హోటల్లో వాటిలో ఉంటాయి, అలాంటి వాటిలో స్నానం చేయడానికి వాటికి మనం వెళ్తుంటాం స్విమ్మింగ్ పూల్స్లోకి. అలాగే దేవతలంతా కూడా ఆ యమగురు శృంగంలో నదీ తీరంలో హాయిగా విహరిస్తూ ఉంటారండి. తపోధికాహ, తపస్సులో ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత ఇంక కోరిక ఉండదండి. ఇంకా ఆత్మానందం వెళ్ళిపోతాడు. ఆత్మానందాన్ని వర్ణించడానికి వీలు లేదండి. బాగా ఆనందం వచ్చినాకోండి చెప్పరా ఎలా ఉందో అంటే ఏం చెప్తాడండి? చెప్పలేడు. మహర్షులంతా కూడా వాళ్ళంతా మునయ సపోధికాహ ఆదిత్యావస ఓరుద్ర అమృతశ్చాశ్వ వసంతి మనోవేత్ర ఏచేన్య బ్రహ్మవిత్తమ బ్రహ్మవిదాప్నోతి బ్రహ్మవిదాప్నోతి. ఒక స్టేజ్కి వెళ్ళిన దాటిన తర్వాత బ్రహ్మవితు బ్రహ్మతత్వాన్ని వెళ్ళిపోతాడు. వీళ్ళంతా ఏమిటి? ఆదిత్యాహ ద్వాదిత్యులండి, వసవ అష్టవసువులండి, రుద్రాహ ఏకాశుద్ధులండి, మరుత్తహ మరుత్తులండి, అశ్వినవ దేవతలు. వీళ్ళంతా కూడా వసంతి మునయో యత్ర మే ఏచాని బ్రహ్మవిత్తమాహ. బ్రహ్మవిత్తములంతా ఎక్కడైతే ఉంటారో వాళ్ళకి నమస్కారం చేసుకుంటారు వాళ్ళంతా కూడా. అంటే భారతీయ సంస్కృతిలో తపస్సు ముఖ్యమైనది. తపోధరుడికి తర్వాత మిగతా వాళ్ళంతా కూడా. అంచేతనే త్వత్పాద పంకజం నీ పాదపద్మాలకి అజ్యమే సఫలం జన్మ భవత్పాదాభివందనాత్ మహానుభావ. మీ నమస్కారం, మీ కళ నమస్కారం పెట్టుకుంటే నా జన్మ సఫలం అయిందండి అని గురువుకి నమస్కారం పెట్టుకోవాలి. కనుక వీళ్ళంతా వాళ్ళ నమస్కారం పెట్టుకుంటూ ఉంటారు. మాట్లాడండి. తత్రహేమగిరే శృంగే సంగీత ధనువాదితే తపస్సకార ధర్మాత్మ వ్యాసచ్యుదీసు. సరే, అక్కడ ఎలా ఉందిటండి? అక్కడ ఓ పక్క సంగీతం, మేము ఇందాక వచ్చేటప్పుడు చక్కడ సంగీతం పెట్టారు. ఇక్కడ సంగీతం వినిపిస్తోంది. హేమగిరి శృంగి తపస్సచార ధర్మాత్మ సచివ అక్కడ తపస్సు చేశాడండి. ఆహ్లాదకరమైన వాత. ఇప్పుడు మీకు చికాగ్గా ఉందనుకోండి, ఇంట్లోనూ పూజ మానేయండి. బలవంతంగా శరీరాన్ని కూర్చోబెట్టి అక్కడ జపం చేస్తే ఆ జపం వృధా అనమాట. ప్రశాంత మనస్కుడే జపం చేయాలి, తపస్సు చేయాలి తప్ప. వాతావరణం కనుక భిన్నంగా ఏర్పడితే మాత్రం తపస్సు చేయడానికి వీలేదు. కనుక ఏకహ తపస్సు, తపస్సు ఒకడే ఉండాలి. ద్వే విద్య పరికి చదువుకి ఇద్దరు ఉండాలండి. ఇంకోటి చేయాలంటే తపస్సు దగ్గర భంగమే. కనుక ఈ వ్యాస మహర్షి వారు ఎక్కడ తపస్సు చేస్తారు? హిమగిరి శృంగంలో తపస్సు చేస్తున్నారు. ఆ హిమగిరి శృంగంలో ఎవరెవరు ఉన్నారు? తపస్సు సమయంలో మహర్షులంతా కూడా అక్కడ తపస్సు చేసుకుంటూ ఉన్నారు. సంగీత వాద్యాలను వినిపిస్తున్నాయి. ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం అంతా కూడా. తతోస దేశ వ్యాప్తం సర్వం చరాచరం అగ్నివర్ణా జటాజాత పారాశరస్ ధీమత. తపోగ్ని చూడండి, మనం ఏమంటాం? బుర్ర విడెక్కిపోయిందండి అంటాం. ఎక్కింది బుర్ర కాదండి, లోపల మెదడండి. ఈయన తపస్సుకి చక్కగానేమో ఆ యొక్క అగ్ని వ్యాపించిందిటండి. అగ్నివర్ణా జటాజాత పారాశరస ధీమత. ఆ వ్యాసవారికి జడలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అగ్నివర్ణంగా అయిపోయి జడలు కట్టేశాయంటారే, అలాగని మాట్లాడండి. తతోసతే ఆలక్ష్య భయమాపశీపతి తురా సాహం తదా దుష్ట భయత్రస్తం సమాతురం. ఎవరైనా బాగా తపస్సు చేస్తే మొట్టం భయపడేవాడు ఎవరయ్యా అంటే ఇంద్రుడు అనమాట. ఎవడు ఏం తపస్సు చేస్తున్నాడు, ఏ రాక్షసుడు మరి వచ్చేసి మనకేమన్నా కానీ బాధ పెడతాడో, ఏమి పదవి కాస్త పోతుందో అనే భావంతో ఉంటారు. ఎవరు ఈ యొక్క మహానుభావం అంటే ఆ యొక్క దేవతలంతా కూడా ఇంద్రాది అష్టదిక్ పాలకులు అంతా కూడా అనమాటండి. అలా ఉండేటప్పటికీ తురాసాహం తదా దుష్టాభయత్రస్తం సమాతురం ఉమాజ భగవద్రో భగవంతం తహాసనం ఘటమింద్రాజ్య భీతో సిక్కిం దుఃఖం తే సర్వేశ్వర. ఏమండి మీరందరూ ఎందుకు భయపడుతున్నారు నాకు అర్థం కాదు. ఆ యొక్క వ్యాసమహర్షి పుత్రాధి తపస్సు చేస్తున్నాడు, నిరుకొచ్చే భయం దాంట్లో ఏమాత్రం ఏం లేదు సుమా అనేప్పటికీ అమర్చోనేవ కర్తవ్యం తపసేషు కదాచన తపశ్చరంతి మనయోజ్ఞాత్వా మాం శక్తి సంయుతం. మురీశ్వరులంతా కూడా శిక్షణ నన్ను తప్ప ధ్యానం చేసుకుని తపస్సు చేస్తూ ఉంటారు నిరంతరము కూడా. ఎవరైతే 5 లక్షలు పంచోపంచాక్షి మంత్రం జపం చేసి అక్షర లక్షలు మళ్ళీ జపం చేసి తద్దశాంశ తర్పణ హోమాలు చేస్తారో వాళ్ళకి పరమేశ్వరుడు అధీనమై ఉంటాడు. దేవాలయాలు ప్రతిష్టాపన చేసినటువంటి మహారాజులంతా కూడా పునశ్చరణ కోసం ఒక ఉపాసకుని పెట్టేవారండి. ఒక ఆయన పని పునశ్చరణ చేయడమే. ఇంకేదా ఇలా వెళ్ళారు, ముట్టుకున్నారు, అపవిత్రం అయిపోయింది, మళ్ళీ ప్రసిద్ధి, మళ్ళీ దానికి పునఃప్రతిష్టాపన చేయాలి, మళ్ళీ నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవ. నిత్యం మనం స్నానం చేశాం, శరీరాన్ని ఏమో చక్కగా ఉంచుకున్నాం, మరి దాన్ని కానీ నిత్యోత్సవం ఏర్పడింది, పక్షోత్సవం ఏర్పడింది మాస శివరాత్రి, సంవత్సరోత్సవం ఏర్పడింది మహాశివరాత్రి. కనుక మనం వెళ్ళి అక్కడ అపవిత్రం చేయడానికి వీల్లేదు కాబట్టి ఆ పరమాత్మకి తపస్సు ద్వారానే మనం తుష్ట సహా పరమాత్మ సంతోషపడతారన్నమాట. పంచాక్షరి మంత్రం జపం ఈశ్వరుడికి, అష్టాక్షరి మంత్రం విష్ణువుకి, ఇలా మంత్రములన్నీ ఉన్నాయి. ఆ విధంగా తపస్సు చేస్తున్నారు. చక్ర సమ వాచసుమధ్వజం కస్మాత్ తపస్సు వ్యాస కోర్ధస్యమనోగత. ఆయన మనసులో ఏముంది, ఆయన ఎందుకు తపస్సు చేస్తున్నాడు, ఏమండి 4 పురుషార్థాల్లో అందరూ అర్థం కోసమే తపస్సు చేయరండి, ఆత్మసాక్షాత్ కోసం తపస్సు చేసే మహానుభావులు కూడా ఉన్నారు అని శివ ఉవాచ. శివుడు అంటున్నాడు, పారాశర్యస్సు పుత్రార్థి తపశ్చరి దుశ్చరం పూర్ణవశతం జాతం యజ్ఞ సుతం శుభం. చెప్పాను కదా, దేవాహ మంత్రాధీన మంత్రబద్ధ, మనం చేసిన జపానికి ఆ దేవులంతా వశీకరణ అవుతుంటారండి. చెప్పి 100 సంవత్సరాలు అయిపోయింది పరాశర తపస్సు కనుక నేను అతనికి వరం ఇచ్చి తీరాలి. ఇచ్చుక్వాసం రుద్రోదయముపాధనం నత్వాషమీ పంతుతం వాజగద్గురు. వెంటనే పరమాత్మ సాక్షాత్కరించాడండి. సాక్షాత్కరించి, ఏమయ్యా ఎందుకు తపస్సు చేస్తున్నావయ్యా అనేటప్పటికీ, ఉత్తిష్టమాసం ఈ పుత్ర పుత్రస్తే భవితాశుభ. లేవయ్యా లే, లోకాలన్నీ భస్మం అయిపోతున్నాయి. మీరు రమ్ అనే అగ్ని బీజం ఉందండి, ఈ రమ్ అనే బీజాన్ని మళ్ళీ మీరు చేయకండి సుమా, ఎక్కువసార్లు చేశారనుకోండి శరీరం నుంచి వేడి వచ్చేస్తుంది. ఇంచేత ఆ బీజం పేరే అగ్ని బీజం. ఇలా బీజాక్షాలు ఉన్నాయి. ఇక్కడ ఒకసారి వేకాయని బల్బు పెట్టి వెలిగించాలనుకోండి, తప్పని కన్ను కాస్తా బద్దలైపోతుంది, ఎందుకంటే ఈ కాట్లేజ్ స్టిష్ ఉంది పైన, అది ఆ వేడి తట్టుకోలేదండి. అలాగే మన శరీరం పరిమితమైనటువంటి శక్తి సామర్థ్యాలను మాత్రమే మనం భరించగలదు తప్ప, మిగతా అంటే మానవులంతా సామాన్య స్థితిగతులు మాత్రమే తట్టుకోగలరు, అన్నీ తట్టుకోలేరండి. అంచేత 100 సంవత్సరాలు అయిపోయిందా మహానుభావ, లోకమంతా తేజస్తో నిండిపోయింది, ఇంకేమైపోతుందో తెలియదు కాబట్టి నేను వచ్చాను, నీకు తప్పకుండా సంతానం పుత్రులు వస్తారు సుమా అని చెప్పారండి అని వరం ఇచ్చాడు ఈశ్వరుడు. సర్వతేజోమయోజ్ఞాని కీర్తిగర్తా తమానఘ. మా వంశానికి ఏమైనా పేరు వస్తుందా అండి వాడి వల్ల, మా ఆస్తిపాస్తు నిలబెడతాడా, పాడి చేస్తాడా, నాలుగు మొక్కలు వస్తాయా, చదువు వస్తుందా వాడికి, నాలుగు రాళ్ళు వెనకేస్తాడా, ప్రతి గృహస్థు ప్రశ్నించేది ఇదే కదండి. నేను మా వాళ్ళ మోక్షం నుండి ప్రయత్నం చేస్తాను, ఎవరిని అడుగుతారా, ఎవరు అడగరు, అది 4వ పురుషార్థం. కనుక ఈ మహానుభావుడు ఏమన్నారన్నమాట, ఈశ్వరుడు ఏమన్నారు, సర్వతేజోమయ తేజస్వీ భూయాసం వర్చస్వీ భూయాసం బ్రహ్మవర్చస్వీ భూయాసం ఉపనయనంలో చెప్తారండి. ఈ గాయత్రమంతా పునశ్చరణ ఉపదేశం చేసేసిన తర్వాత, ఒరే నాయన అద్య ప్రభుతి ఈరోజు భిక్షాటన చేసుకోవాల్సిన భిక్షాంచర తేజస్వీ భూయాసం. తేజస్సు వేరు, అందం వేరు. తపస్సు వచ్చే తేజస్సు వల్ల మనిషి మేమలా మెరుస్తూ ఉంటాడు అన్నమాటండి. వర్చస్వీ భూయాసం బ్రహ్మవర్చస్వీ భూయాసం బ్రహ్మవర్చస్ కలుగుగా అని ఆ వేదమంత్రం చెప్తోంది ఉపనయనం అయిన తర్వాత. ఆ వటువుకి నీ కుమారుడు సర్వ తేజోమయ తేజమయుడు అవుతాడు. జ్ఞాని చతుర్విధ భజంతే మాం జనా సుగుతో జన ఆత్మో జిజ్ఞాసురద్ధార్థి జ్ఞానిది పురుషర్షభ అన్నారు గీతాచార్య. విభజించారు భక్తుల్ని, ఆర్త ప్రమాదంలో ఉన్నవాడు ఆర్తి, జిజ్ఞాసు అని తెలుసుకోవాలనుకునేవాడు, అర్థార్థి ధనం కోసం చేసేవాడు జ్ఞాని, తేషాం జ్ఞానీ ఉత్తమ వాళ్ళు జ్ఞాని గొప్పవాడు. కనుక ఈశ్వరుడు ఏం వరం ఇచ్చాడు దీనికి, భవిష్యత్తి తర్వదేదో మజో జ్ఞాని కీర్తికర్తాదవాన, నీ కుటుంబానికి నీకు కీర్తి తీసుకొస్తాడు ఆయన. అఖిలస్య జనస్యాత్ర వల్లభస్తే సుతాస్తాం, సమస్తమైన జనానికి కూడా నీ కుమారుడు ఏమన్నా కానీ ఆశ్రయం అవుతాడు. నమస్కారం పెట్టేట్లా నమస్కారం పెట్టించుకుంటాడు, గురుస్థానంలో ఉంటాడు ఏమండి. కనుక నీ కుమారుడు అలా ఉంటాడు సుమా. భవిష్యత్తు కూడా పూర్ణే సాత్వికే సత్యవిక్రమ, భవిష్యత్ కాలంలో ఇతగాడు సత్యవిక్రముడై సత్యవాన్ నిరంధరుడై విక్రమ చక్కగా ఉంటాడు సుమా. తదా కన్యమ శ్రీ కృష్ణ దౌర్భ్యానస్త, ఎందుకంటే ఏం కావాలండి, పుత్రోత్పత్తి కలుగుతుందని తెలిస్తేనే ఒక ఆనందం. ఇక్కడ ఉన్నారు స్వామివారు, సత్యనారాయణ స్వామి నృసింహ భారతీ మహాస్వామి వారు. వారి తండ్రి గారు ఒక నెల 10 రోజులకి భార్యకి బొంసమనం చేశారండి. శిష్యుడిని అడిగట ఎరా అబ్బాయి, మీ ఊళ్ళో మీ ప్రాంతంలో మగపిల్లలు పుడితే ఏం పేరు పెడతారు అని. ఆ శిష్యుడు అన్నట్ట, మగపిల్లలు పుట్టిన తర్వాత కదా గురువుగారు ప్రశ్నించేది, ఇప్పుడే ప్రశ్న చేస్తున్నారు అన్నాడు. అంటే నువ్వు అజ్ఞానం, ఇంకా నీకు తెలియదు ఆ విషయము. నేను పుత్ర పుంసవనం చేశాను, పుంసవనం దాని పేరు. ఎప్పుడైతే బీజం ఏర్పడిందో గర్భంలో వెంటనే పుంసవనం చేయాలి. పుంసవనం చేశాను, కుమారుడే పుడతాడు సుమా అని చెప్పారండి ఆయన. అంటే మా ఊళ్ళో మగపిల్లలు పుడితే శివస్వామి అని పేరు పెడతారండి అని అంటవాడు. వెంటనే ఆయన ఆ యొక్క ఆ కుర్రవాడికి శివస్వామి అని పేరు పెట్టారండి ఈ స్వామివారు. సన్యాసం పుచ్చుకున్న తర్వాత సచ్చిదానంద శివాభిన నృసింహ భారతీయ మహాస్వామి వారు అయ్యారు. అంటే మంత్రబలం మీద మీకు ఎంత నమ్మకం ఉంది? ఇవాళ లక్ష బిల్లు మార్చం చేశాం, కొడుకు కుమార్చం చేశాం, ఏమండి ఫలితం ఉంటుందంటారా? వెంటనే ప్రశ్న వేసేస్తారండి. అసలు ప్రశ్న ఎందుకు వస్తుంది మీకు? సంశయాత్మ వినశ్యతి. వీళ్ళు బాగా చదివారా మంత్రాలు? ఎగ్గొట్టేశారంటారా? అసలు అపనమ్మకంతో ఏ పని చేయకు. వారు మహానుభావులు, చదువుకున్న వాళ్ళు, పండితులు వాళ్ళంతా. శృంగేరి వారు పంపించారు వారిని, బాగా చదువుకున్నారు పండితులు, వాళ్ళు బాగా చేస్తారు. నువ్వు నమ్మకం మాత్రం చదవద్దు. సో నా విశ్వాసాయ కదాచన, లలితాశాస్త్రంలో చెప్పారు, విశ్వాసం లేని వాడికి చెప్పద్దు అని. అశిష్యాయ నా భక్తాయ కదాచన, నా మాతృభక్తిహీనాయ నా శఠాయ నా దుష్టాయ. వీరికి చెప్పకూడదు లలితాశాస్త్రం కానీ ఉపాసన కానీ. డౌట్ పడేవాడితో ఏది చెప్పకూడదు కనుక ఆ స్వామివారి పూర్వాశ్రమం తండ్రి గారు ఆయనకి వంశవనం చేయించి తల్లికి తర్వాత జన్మించారండి ఈయన. సో మీరు క్రమబద్ధంతో ఉపాసన చేస్తే ఖచ్చితంగా ఫలితం వస్తుంది సుమా, సందేహం ఏమాత్రం లేదు దాంట్లో. కనుక భక్షణే పూర్ణే సాధ్వేహత్ విక్రమ తాకం కృష్ణ ద్వైపాయన స్థా కృష్ణ ద్వైపాయన అనే పేరు ఆ మహానుభావుడు సంతోషించాటండి. సూలపాణి నమస్కృత్య, ఈశ్వరుకు నమస్కారం చేసిన వాడి జగామాశ్రమమాత్మన సగత్వాశ్రమేవాసు బహువర్ణ సుమాశ్రమాతుర. మళ్ళీ తిరిగి ఆశ్రమానికి వెళ్ళిపోయాడు వ్యాసుల వారు. బదరీ క్షేత్రానికి వెళ్ళిపోయాడండి. విద్యాకేంద్రం భారతదేశంలో బదరీ క్షేత్రం. ఎత్ర నరనారాయణో వర్తంతే, నరనారాయణ ఎక్కడైతే ఉంటారో అది బదరీ క్షేత్రం. అంటే అది బదరికాశ్రమం అని అంటారు దాన్ని. అన్ని రేగుపళ్ళ చెట్లు ఉంటాయట దానికి, అంటే ఆ పేరు వచ్చింది దానికి. అటు నేను చూడదనుకోండి, చెప్పడం మాత్రమే. కనుక ఆశ్రమానికి వెళ్ళిపోయారు. చేసి అనుకున్నట్టుండి ఆయన సగత్వాసమే వాసుభ వర్ణ సమాతుర, నేను చేసిన పని శ్రమ ఫలించింది సుమా అనుకున్నట్టండి ఆయన వ్యాసుల వారు. అరణి సహితం కుశం సుమంధాగ్నిగీర్ష మందనం కోరు సస్య చిత్తే చింతాభరస్తదా. నిత్యాగ్రహోత్రులు అంటే నిత్యం అగ్నిహోత్రం చేయాలండి. వాళ్ళు చచ్చిపోయిన తర్వాత అగ్నిహోత్రంతోనే దహనం చేస్తారు వాళ్ళని తీసుకెళ్ళి. గ్రహణాలు వచ్చినప్పుడు అగ్నిగుండాన్ని భేదింపజేసి మళ్ళీ అగ్నిగుండం నిర్మాణం చేస్తారండి. ఋషిస్వలంతా కూడా స్నానము, జపము, అనుష్ఠానము, తర్వాత నిత్యాగ్నిహోత్రము, వైష్ణదేవము, పితృతర్పణము ఇవన్నీ చేసేటప్పటికీ 3 అయింది, మధ్యాహ్నం 3 అవుతుంది. అప్పటికి రెడీ అవుతుంది అన్న పదార్థం, దాన్ని నైవేద్యం పెట్టేవారండి. అంచేత ఈ నిత్యాగ్నిహోత్రంలో భాగంగా ఏం చేస్తారన్నమాట, అరణి ఉంటుంది దాంట్లో కర్రతో మధిస్తారన్నమాట అండి. మధిస్తే అగ్ని వస్తుందండి. అంటే నీ లోపల ఆత్మానుసంధానం చేసుకోవాలి. నీ లోపల అగ్ని ఉంది, అగ్ని లేకపోతే ఆకలి ఎక్కడేస్తుందండి? జఠరాగ్ని. కృత్రిమమైన అగ్ని కాదు, జఠరాగ్ని ఉంది. సంసారేచ్ఛలో కామాగ్ని, శాంతాగ్ని, రకరకాల అగ్నిలు ఉన్నాయి. కనుక అగ్నిహోత్రాన్ని మధిస్తూ అనుకుంటున్నట్టండి ఆయన. పాదుభవ మహాత్మన మందనారని సంయోగ మందనాచముద్భవ. సరే అగ్నిమంధనం చేశారండి. ఇప్పటికీ కొన్ని చోట్ల ప్రతిష్టాపన దేవతాపతి చేసినప్పుడు అగ్నిమంధనం చేస్తారండి. కొన్ని చోట్ల మామూలుగా కర్పూరంతో వెలిగిస్తారనుకోండి. చేశాను ప్రారంభించాడు పాపం కష్ట తదా తత్వమే శ్రోధ ఉత్తారణ రాక్షసామ మాధ్య మధ్యతే. ఏమండి, పిల్లలు పుట్టాలంటే భార్య కావాలి కదా. పరమాత్మ కూడా ఒక గర్భాన్ని ఆశ్రయించాడు. విచిత్రం అది. ఇక్కడ ఒక తల్లి గర్భాన్ని ఆశ్రయించి పుట్టారందరూ కూడా, శంకర్లు ఆర్యాంబ, మరి రామసుమూర్తి వారు కౌసల్యాదేవికి, కృష్ణ పరమాత్మ దేవకి, దేవకీ దేవికి, శంకర్లు ఆర్యాంబకి, సో మాతృగర్భం అన్నది ఒక క్షేత్రం. స్త్రీ కావాలి, సంతానం కలగాలంటే ఈ ఇతని తేజస్సును రక్షించాలి. గర్భధారణ అంటారు దాన్ని. ఇప్పుడు స్త్రీ లేదు కదా మరి ఎలా ఇది ఆహారం ఇది అనుకుంటున్నట్టు ఆయన. పావకస తత్వకథం మే శివోద్భవ పుత్రాలను సాక్షాద్యతే మంధనారని సంయోగాత్ మంధనా సముద్భవ. అంటే మంధనం చేయడం వల్ల అగ్ని పుడుతుంది కానీ కుమారుడు పుట్టడు. ఎట్లా ఇప్పుడుది కథం కరోమి కాంతాంచ పాదయో శృంఖలా సమాం. స్త్రీ వచ్చింది అంటే పాద శృంఖల మాత్రమే సుమా బంధించేస్తుంది అని ఇప్పుడు ఎలా సంసారము సంతానము. పుత్రోత్పాదన దక్షాం పాదిమృత్యథాస్థితాం ప్రతిమ్రతాపి దక్షామి వచ్చమి కామిని సదా బంధన రూపాస స్వేచ్ఛాసుల విదాయని. ఒక అమ్మాయిని ఎవరైనా పెళ్లి చేసుకున్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పుత్రుడి కోసాన్ని, అది నిత్యం బంధనే నాకు తెల్లవారులేస్తే అవి కావాలి ఇవి కావాలి అంటూ ఉంటుంది. నేను ఏమంటాడండి ఈయన, పతివ్రతాపి దక్షాపి రోచపి కామిని. అందమైందైనా పతివ్రత అయినా సమధురాలైనప్పటికీ ఆమె సంసార బంధం కలిగిస్తుంది. కథం కరోమ్యం చేతం దృఢం గృహాశ్రమం శివోపి వర్తదే నిత్యం కామిని పాసంయుత. ఈశ్వరుడు కూడా అమ్మవారి దగ్గరే ఉంటాడు, సర్వ శరీరం ఆవిడకి ఇచ్చేశాడు, ఆయన కూడా ఆవిడకి వశీకరణ అయిపోయి ఉన్నాడు ఆయన. కనుక సదా బంధన రూపాం చ స్వేచ్ఛాసుక విధాయని కథం కరోమ్యం చేతుఘటం చ గృహాశ్రమం ఏం చింతయిస్తస్సు హృదాజి దివ్య రూపిణి. అరే నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది, కుమారుడు కావాలన్న ఆలోచన నాకు ఎందుకు వచ్చింది, ఆడది లేకుండా సంసారంలో సంతానం కలగదని ఆలోచన అప్పుడు ఎందుకు రాలేదు, ఇప్పుడు ఎందుకు వచ్చింది, ఈశ్వరుడు వరమిచ్చేశారు తీరా ఆయన మనకి, ఇప్పుడు ఏం చేయాలి నేను, ఈ ఆడావిడిని ఎక్కడ తెచ్చుకోవాలి, ఇప్పుడు ఆడావిడిని తీసుకొస్తే భారీగా మళ్ళీ బంధనే నాకు, తెల్లవారిస్తే ఆవిడిని పోషించాలి, ఇదంతా ఎలా చేయాలి, ఎక్కడ నేను మోసపోయానా అని ఆలోచనలో పడ్డాడు వ్యాసుల వారు. ఇలా ఉండేటప్పటికండి ఘృతాచి దివ్య రూపిణి, ఘృతాచి అనే అప్సరస ఒక ఆవిడ ఆకాశం మీద ఈ కంట్లో పడిందండి. ఈయన కంట్లో ప్రాప్త దృష్టిఫలం తస్మీపే గగనే స్థిత తాం దృష్ట్వాచ లాపాంగ్య సమీపస్థాం పరస్పరాం పంచమాన పరిత్యాగ సోనమాసీత చింతయామాస జగాకిం కరుం నిజసంకటే. ఆ ఘృతాచిని చూసేటప్పటికీ ఈయన మహానుభావుడికి లోపల వికారాలు ప్రారంభమయ్యాయండి. ప్రారంభమయ్యి ధర్మస్య బుద్ధ ప్రాప్తే కామభావే దురాసదే అంగీకరం ఏద్యేనాం మంచనాథమే ఆగతాం. ఒకవేళ నేను ఈవిని అంగీకరిస్తే ఘృతాచిని నేను వంచబడినట్టు లెక్క, నేను మోసకపోయినట్టు లెక్క. ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈవిడ ఈ ఘృతాచి. హశిష్యంతి మహాత్మాన స్థాప సామాంత విఫలం. తోటి వాళ్ళు ఉన్నారే మహర్షులంతాను ఈ వృద్ధాప్యంలో ఒక ఆనాడు జారిజడిని అందరూ నవ్వుతారని చూసి అనుకుంటున్నట్టు వ్యాసుల గారు. అశిష్టంతి మహాత్మాన స్తపశాంత మెదఫలం తపస్తత్వ మహాఘోరం పూర్వం సదవర్షం వర్షతం. ఒరే నాయన, ఈ వ్యాసుల గారు 100 ఏళ్ళు తపస్సు చేశాడు, చివరికి ఈవిడ వల్లలో పడ్డాడు అని ప్రతి వాళ్ళు అంటారు, నన్ను రేపు పొద్దున హేళన చేస్తారు నన్ను. దుష్వాప్సరాం విభుశక్రం జాతో మహాతప కామం నిందాభిభూతు ఇది శాధం సుఖం. అన్ని బలాల్లోనూ కామబలం చాలా గొప్పదండి. అంతేదా జ్ఞాననాభి చేతాంసి దేవి భగవతీ బలాదాకుష్య మోహాయ మహామాయా ప్రేక్షతి. జ్ఞానవంతులు కూడా ఆ మహామాయా ప్రభావం చేత సంసారంలో పడిపోతారటండి. అది విశేషం ఇక్కడ. పడిపోయిన తర్వాత సరే ఒకడో ఇద్దరు పిల్లలో పిల్లాడు పుట్టిన తర్వాత మళ్ళీ విరక్తిగా వెనక్కి రావాలి, కానీ దాంట్లో పడి సంసార చక్రంలో తిరుగుతూ ఉంటారు. ఇది మాయా స్వరూపిణి. ఉపన్యాసం చెప్పేటప్పుడు ఓ బ్రహ్మాండం సంసారం మాయా అంటాడు, విన్నప్పుడు మాయా అంటాడు, మళ్ళీ ఆ మాయలో పడతాడు. యాదేవి సర్వభూతేషు మాయా రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమ. మాయని మీరు చూసారా అండి? లేదు. బజార్కి వెళ్ళాం, బంగారం లాంటిదే ఒకటి కనిపిస్తుంది, అదే రోల్డ్ గోల్డ్. బంగారం లాంటిదే, బంగారం కంటే బాగా మెరుస్తుందండి, దాన్ని కొనుక్కుంటాం. రామేశ్వరం వెళ్ళిన ప్రతి వాళ్ళు ఏదో తీసుకొస్తారు అక్కడి నుంచి, ఇంటికి వచ్చిన కాస్త పాడైపోతాయి ఫారిన్ వస్తువులు అని చెప్పి. ఇది మాయా అంటే. ఈ మాయ క్షణక్షణం మనం వెంటాడుతూ ఉంటుంది, మాయా 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 ఆ మాట వినిపిస్తూనే ఉంటుందండి. అది మన పక్కనే ఉంటుంది, ఒరే మాయలో పడుతున్నావు జాగ్రత్త, కానీ మనకు వినిపించదు. ఆయన అనుకున్నాడన్నమాట, దుష్టవాప్సరాంజ కథం జగమాతం అని గృహస్థాశ్రమ సంభూతం సుఖదం పుత్రకామదం స్వర్గదంత సాపరం జాన మోక్షదం తదా. గృహస్థాశ్రమ స్వీకారం ఎందుకయ్యా అంటే పుత్రోత్పత్తి కోసాన్ని మాత్రమే. పుత్రోత్పత్తి అయిన తర్వాత తాను సాధర్మచారిని స్నేహితురాలుగా ఉండాలి సుమా అనే భావంతో ఉండాలి తప్ప వేరే భావన కాదు. మయా దేవకన్యక నారనాశ మయాపురం పశుమస్తకాకరం యథోర్వశీవ జరాజ అని అనుకుంటున్నాడు. అయ్యో ఇప్పుడు ఈవిడ నేను కనుక వీడు కనుక ఇప్పుడు పడ్డానంటే నా గతి ఏమైపోతుంది, నా సంగతి ఏమిటి అని అనుకుంటున్నట్టండి ఆ యొక్క వ్యాసుల వారు. మనం కూడా వ్యాసంతటి మహానుభావుడే అలా అనుకున్నాడండి, వ్యాసుల వారే అనుకున్నాడు. శకుంతలాపరణం జరిగిన కొనవ శాస్త్రమానికి వచ్చాడు దుష్యంత మహారాజు. ఇక్కడ శకుంతల ఉంది. శకుంతల ఎవరు చూసేప్పుడు దీనికి మోహం వచ్చిందిట. ఎవరికి? దుష్యంత మహారాజుకి. వచ్చి ఇది బ్రాహ్మణాశ్రమం కదా, బ్రాహ్మణాశ్రమంలో బ్రాహ్మణ కన్య ఉండాలి కదా, బ్రాహ్మణ కన్య అయితే నాకు పూజ నీరాలి కదా, నాకు మోహం ఎందుకు కలుగుతుంది అని ప్రశ్నించుకున్నాడు దుష్యంత మహారాజు. అన్నప్పుడు చెప్పాడు, సతామి సందేహపదేశం వస్తు ప్రమాణం అంతఃకరణ ప్రవృత్తయ సత్పురుషుడు కదా, అంతఃకరణ చెప్పింది సాక్షి కాదు, ఈ అమ్మాయి ఎవరై ఉంటుంది అని ఆలోచనలో పడ్డాడు. అక్కడ అనసూయ ప్రియమద అని ఇద్దరు చరికత్తెలు ఉన్నారండి, ఆవిడకి చరికత్తెలు. వాళ్ళు చెప్పుకుంటున్నారు మాట్లాడి ఆవిడ యొక్క జన్మ గురించి. విశ్వామిత్రుడికి మేనకి పుట్టింది శకుంతల అంటే. విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కావడానికి ముందు 6 సార్లు తపస్సు బాగుంటున్నాడండి ఆయన. 6వ సారి ఈ శకుంతల శకుంతల జన్మనిచ్చాడు. విశ్వామిత్రుడు ఎవరు? గాదిరాజు, క్షత్రియుడండి ఆయన. వశిష్ఠి మీద కోపం వచ్చి తపస్సు చేశాడండి ఆయన. 5 సార్లు తపస్సు పోయిందండి. 6వ సారి బ్రహ్మర్షి అయినాడు. ఆహా, నువ్వు చెప్పడం కాదు, వశిష్ఠుల వారు చెప్పాలి నాకు. ఈజ్ మై అపోనెంట్, అతను నాకు ఎక్స్పర్టీ, ఆయన వచ్చి చెప్పాలను. బ్రహ్మదేవుడు సార్, ఒరే అబ్బాయి బ్రహ్మర్షి అయినావు నాయన, నన్ను బ్రహ్మర్షి అయ్యావన్నాడు బ్రహ్మదేవుడు. వచ్చి నువ్వు కాదు చెప్పడం, వశిష్ఠుల వారు చెప్పాలను. వశిష్ఠులు సాక్షాత్కరించి, హే విశ్వామిత్ర, నువ్వు బ్రహ్మర్షి అయినావు కానీ తపస్సును మాత్రం వృధా చేసుకోవద్దని సలహా చెప్పాడు. అప్పటి నుంచి విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయినాడు. లేదా కశ్యపోత్రి భరద్వాజో విశ్వామిత్రో గౌతమ ఈ సప్త మహర్షుల్లో, వశిష్ఠో జామదగ్నిష్ట సప్తరుషత్తమ ఆ మండలం మీద ఉన్నారు వాళ్ళంతా కూడా. సో తపస్సు చేత ఆ స్థానాన్ని ఆక్రమించాడండి ఆయన. ధనం చేత గర్వం చేత నశించిపోయాడు మొదట్లో. ఆ తపస్సు ఆక్రమించాడు స్థలాన్ని, ఆ స్థలాన్ని. అంతేత ఆ మహానుభావుడు అనుకుంటున్నాడనమాట, ఈ విధంగా నేను ఇలా ఉన్నాను కాబట్టి ఈయన ఈమె క్షత్రియ కన్యాజి ఉంటుంది అనుకున్నాడు. ఎవరు? దాని సంతనం దుష్యంత మహారాజు గారు. సరే ఆవిడని పెళ్లి చేస్తున్నాడు చెప్తున్నాను మాట వరుసకి. అంచేత ఈయన అనుకున్నాడు, బాబు నా సంగతి ఏమిటి అని చెప్పి అనుకుంటున్నవాడు. లోపల ఎంతోమంది మహానుభావులు స్త్రీ బస్సులై తమ శక్తి సామర్థ్యాన్ని కోల్పోయారు అని పురుగురవుడు బుధ చక్రవర్తి చరిత్ర విజుడు చరిత్ర అని వరుసగా చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. ఎవరు? ఆ యొక్క వ్యాసుల వారు. దుష్వాతాం అసితాపాంగ్యం వ్యాస చింతావర్హవుతు. ఇంకా పోయాడు, అయిపోయింది ఆయన పని కాస్త. ఆమెను చూసి వ్యాస వ్యాసుడు చింతనలో పడిపోయినట్టండి. కిం కరోమి నమే యోగా దేవకన్యేయమ పురం అప్సరా. ఇప్పుడు నేనేం చేయాలి, ఈ అప్సర కన్య ఉందే, ఏమని చింతయా మానం దృష్టా విహందా అప్సర మేభీత మేము సంజాత శాపమ్మా విశ్వదేమహం. ఇవి ఆనకేసే చూస్తున్నాడు కదండి ఈయన. ఆవిడకి భయం వచ్చిందండి, ఆవిడకి ఆవిడకి భయం వేసేసింది. మనం తప్పు చేసే ముందు నిజంగా భయపడతామండి, ఆత్మసాక్షిగా భయపడతాం. ఓ దొంగతనం చేసినప్పుడు, పరాయవాడు డబ్బు కొట్టేసినప్పుడు, ఏదో చేసినప్పుడు, ఏదో చేసిన భయం వేస్తున్న ముందు మన పంచేంద్రియాలు ఉన్నాయి. కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5. ఈ కర్మేంద్రియాలు ఏం చేస్తుంది? ఈ సీసా దాచేసుకో ఉంటుందండి. జ్ఞానేంద్రియం ఏమంటుంది? నీది కాదు శృంగేరి మఠం తిరిగి దాచుకో ఉంటుందండి. ఏది బలం? కర్మేంద్రియం బలమైందండి. ఇంచేత జ్ఞానేంద్రియం కనిపించే లోపల దాచేస్తాడు. ఇది అకౌంట్లోకి వెళ్ళిపోతుంది ఆన్లైన్లో మన దాంట్లోకి. ఈ తప్పు చేసిన అకౌంట్లోకి వెళ్ళిపోతుంది, మీకు తెలియదు మనకి. అంచేత కర్మేంద్రియ జ్ఞానేంద్రియాన్ని సంయమనం చేసి జీవించాలని మాట్లాడండి. ఘృతాచి అనుకుంటోందండి, ఘృతాచి బాబోయ్ ఈ నాకేసి చూశాడు, ఇప్పుడు నన్ను శప్పించేస్తాడు, నేను భస్మీ పట్లం అయిపోతాను అనుకుంటోందండి ఆవిడ. ఏమని చింతయమ్మా ఆనంద పుష్పా జనసాప్సర భయభీతామి సంజయ శాపం మాం సేమ్యం సాకృత్యాధ సుకీర్ణత భయమిహ్వల. వెంటనే అప్సరస కాబట్టి ఏం చేసిందంటే సుఖి రూపం ధరించింది. సుఖి అంటే ఆడచెలుక. అప్సరసలకి వేరే రూపం ధరించే శక్తి ఉంటుందన్నమాట అండి. సుఖి ఆ రూపం ధరించిందండి. కృష్ణస్మస్మయం ప్రతిభాంగిత విలోకయన్ను. అరే ఇక్కడ ఉండాలి కదా ఈవిడ, ఏమైపోయింది, ఎక్కడ పోయింది అని అలా ఆశ్చర్యపోతున్నాడు వ్యాసవారండి. కామస్తుదేహే వ్యాస దర్శన దేవసంగత మనయో మనుష్యాణం కారణం బంధమోక్షయో. ఒక అందమైన వస్తువు కనిపించింది, అది అనశ్వరం అని తెలుసు మనకి. తెలిసినా సరే చిన్నపిల్లాడు చిన్న చిన్న బొమ్మలో కొట్టాడు, ఇంటికి వచ్చేవాడికి పాడైపోతాయి. అంచేత ఈయన అటు చూస్తున్నాడు, ఏమైపోయింది ఈ కృతాచి కనిపించట్లేదే. కామస్తుదేకే వ్యాసస్య దర్శన దేవసంగత ఆయన శరీరంలో కామం వ్యాపించింది. వ్యాపించిన వాడై మనోది విస్మృతం దశలోక తేజ విస్మృత మొత్తం శరీరం అంతా కూడా వ్యాపించేసింది అది. అప్పుడు అసలు ధైర్యైన మహతానికున్నాను మానసమని నవశాఖ నియంత్రం వ్యాసం స్ఫృతం మనహ అనుకున్నవాడై మహుతో గుజమానందం హృతాజ్ఞ మోహితం భవ భావితం ఆ పని ఆయన చేసుకుంటున్నాడండి. ఈమె వెళ్ళిపోయింది ఎక్కడికో. ఇప్పుడు నా సంగతి అట్లాగా శరీరం అంతా కూడా యాక్టివేట్ అయిపోయింది, నన్ను బాధిస్తోంది అది అనుకున్నవాడై అప్పుడు కోపము ఆలోచన ఆనందము సంశయము అన్నీ వచ్చేసే వరసపెట్టేసి వచ్చేసి మందనం కూర దస్తస్య మునే రకృతి గీర్షణ హరిణ్యామేవృథాభవతు. సో ఇప్పుడు అని ఆ అగ్ని మందనం చేసేస్తున్నట్టండి. ఏది ఆవిడ దృష్టిలో పెట్టుకుని కనుక నిత్య జపానుష్ఠానంలో యాదృశి భావనాత్ ఎత్ర తాదృశి భావన సిద్ధి భవతి తాదృశి మోదలు ఉన్నప్పుడు ఆవిడనే ధ్యానించాలి తప్ప మన పిల్లని మన చుట్టాలని ధ్యానిస్తూ ఉంటే అక్కడ ధ్యాస నిలబడదండి. అంచేతే భావన చాలా ముఖ్యం. ఈయన అలా జపం చేసు ఆవిడని చూసుకుంటూ ఆ మందనం చేస్తున్నాడండి. అరణ్యామేవ సహసాతస్య ఉకమహావతు వెంటనే ఆయన యొక్క వీర్యం కాస్త ఆ యొక్క అగ్నిలో పడిపోయిందని వెళ్ళి ఆ మందనం చేసే దాంట్లో పడిపోయిందండి. ఇప్పటికీ సావిజించేత మమ్మ ధారణమేవచ తస్మాత్ సుఖ సమద్భూతం వ్యాసాంగత మనోహర సద్యోగర్భం అంటారు దీన్ని. ఇమీడియట్గా ఇమీడియట్గా ఎప్పుడైతే వ్యాసుడి యొక్క వీర్యం కాస్త ఆ యొక్క అరుణిలో పడిందో ఒక్క నిమిషంలో ఆ సుఖి తిందన్నమాట. నిమిషంలో ఒక మగపిల్లవాడు కలిగాడండి అక్కడ సుఖరూపంతో. సుఖరూపంలో పుట్టాడండి ఆయన. అంచేతే మనస్సు నిగ్రహంగా ఉంచుకోకపోతే ప్రమాదాలు ఎలా పడతాయంటే ఎంతమంది మీద కామదృష్టితో మీరు చూశారంటే అన్ని పాపాలు లిస్టు ప్రకారంగా వెళ్ళిపోతాయి పైకి. కనుక మాతృవత్ పరదా తల్లిగా చూసుకోవాలి మిగతా వాళ్ళని పెద్దవాళ్ళు మనకి ఏర్పాటు చేశారండి. ఎప్పుడైతే మహానుభావుడు అలా చేశాడో విశ్వజన భార సంచాత సమృద్ధం యథాధ్వరేషం రాత్రి హవ్యాన దీప్తిమాన్. ఏమిటి ఇక్కడ ఘృతాచి ఉండాలి అది మాయమైపోయింది, ఇక్కడ అగ్నిమంధనం చేస్తున్నాను నా శరీరం అంతా కామంతో నిండిపోయింది తీరా అగ్నిమంధనం చేస్తూ వీడెవడో పుట్టాడు సుఖ సుఖముఖంతో అని ఆ ఎంత నిమిషాల్లో జరిగిపోయేవన్నీ కూడా. దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలన్నమాట బహుజాగ్రత్తగా వయస్సులోనూ జాగ్రత్తగాను ఉండాలన్నమాట అండి. తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి అంటే సృష్టి ఆ విధంగా జరిగే యోగం ఉందన్నమాట అండి. విస్మయం జన సంచాధ్వర్యన దీప్తిమాన్. అంతే పుత్రకామేశ్యాగం అయిన వెంటనే రామచంద్రమూర్తి వారికి ముందు ఆయన ఆ అగ్నిలోంచి ప్రజాపతి పురుషుడు వచ్చాడు. ప్రజాపత్య పురుషుడు వచ్చాడండి. ఒక పురుషుడు వచ్చాడు మహా తేజస్సుతో వచ్చి ఒక పెద్ద పాత్ర తీసుకొచ్చాడు. ఆ మహానుభావుడు ఏమిటి పాయస పాత్ర తీసుకొచ్చాడు. ఇది వచ్చి హరి మహారాజా ఇదిగో ఈ పాయసం దేవనిర్మితం ఈ ముగ్గురు కుమార్ భార్యలకు ఇచ్చేసే తీసుకెళ్ళి అని ఇచ్చాడు. ఇస్తే ఆయన చక్కగా పంచాడు ఊరు పుట్టారనమాట అండి. సో అగ్నిముఖావై దేవాహ అగ్నిలోంచి ఏదైనా పుట్టొచ్చండి. ఖాండవనదానం అయిన తర్వాత ధనుర్బాణాలు ఇచ్చాడు అగ్నిదేవుడు ఎవరికి అర్జునుడికి అనమాట అండి. అగ్నిలోంచే వచ్చాయి అవి కూడా సముద్రము అగ్ని ఏదైనా ఇవ్వచ్చు కావలిస్తే మనం చేసే విధానాన్ని బట్టి. సో శీసుకుల వారు అనుకోకుండా అరుణ్లోంచి జన్మించారండి ఆయన. జన్మించేటప్పటికీ తేజో రైపీసు గోజాతో పరిణి గర్భసంభవ శిఖరూపంలో పరమాత్మ జన్మించాడు ఆ వ్యాసుల వారు. ఏమి అనుసరించే రెండో అగ్ని భాషిస్తోందా ఇక్కడ అని ఉన్నట్టుగా మహానుభావుడు ఉన్నాడన్నమాట అండి. మీరు ఒక మాస వ్యాసస్థ ముహితం ముఖం దివ్యమైన తేజ సాయుక్తం కాశీ వచ్చిమాపరం అడిగాడు కదండి. దివ్యమైన తేజస్తో నాకు కుమారుడు కావాలని కోరుకున్నాడు కదండి. చక్కగా భాషిస్తున్నాడు ఆ వ్యాసు ఆ శుక్రవారు అగ్నిహోత్రంలో భాషిస్తున్నట్టండి ఆయన. గంగాంతస్తాప యామాస మాకు సంగినేస్తా వెంటనే మహానుభావుడు జన్మించాడు కదండి. గంగాది అవతరించిందండి అక్కడ అవతరించి శవర్బాత్ మన శవర్బాత్లాగా స్నానం చేయించిందండి ఆయనకి. మనం ఏం చేస్తాం నేను చెప్పాను కానీ నిన్న ఆ పిల్లాడు క్వా 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 అని ఏడుస్తూ ఉంటాడు. నన్ను ఇంతకాలం తల్లి గర్భంలో సూచన పరమాత్మ ఎక్కువ ఉన్నాడు క్వా చూపించండి అని. మరి తల్లి లేదని మాయలో పడ్డావరా ఇక ఉండు అని చెప్పి వాడిని స్నానం చేయించాం తీసుకొచ్చి ఈ విల్ ఫర్గెట్ ఎవ్రీథింగ్ అన్నీ మర్చిపోయాడు వాడ దెబ్బతుడు స్నానం అన్నీ మర్చిపోతాడు. తదారభ్య చిన్మయానంద స్వామి వారిని ఫ్రమ్ ఊంబు టు టూంబు చిన్నప్పటి నుంచి చనిపోయే చనిపోయేదాకా ఈ మాయలో పడి కొట్టుకోవడమే ఇంక సందేహం ఏమాత్రం దాని వెనక్కి వచ్చే ప్రసక్తి అసలు లేదు. ఒకవేళ వచ్చారని ప్రయత్నం చేసినా తోటి వాళ్ళు రానివ్వరండి సందేహం ఏమాత్రం లేదు. ఇది మాయాస్వరూపం అన్నమాట అండి. సో ఆ మహానుభావుడు గంగాదేవి స్నానం చేయించిందండి. పుష్పవృక్ష శిరో శిశు అప్రతాపసాహ తపస్సు తపస్సు సంబంధించిన వాళ్ళంతా కూడా ఆ శుక్లవారం మీద వర్షం కురిపించారండి. పుష్పవర్షం కురిపించారండి. సుఖముఖా ముఖాత్ అమృతం, ఆయన నుంచి వచ్చిందే భాగవత మహాపురాణం. అటువంటి శుక్రుడు జన్మించారు ఈవేళ. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. వ్యాస మహర్షి సుఖయోగి, శబ్దం యొక్క తేడాలు అదం, సుఖయోగి అదనమాట అండి. జాతకర్మాధికం చక్రే వ్యాసమాత్మన వెంటనే నామకర్మ జాతకర్మ నామకర్మ చెవుల ఉపనయన అక్షరాభ్యాస అన్న ప్రాధన షోడశ కర్మలు ఉన్నాయి మనకి. మొట్టమొదట ఆ మహానుభావుడు ఏం చేయమంట, జాతకర్మ చేయించాడు. దేవదుభయో వేదం ఉన్నదు సప్సోగుణ, మనకి బాజాల భయంతులు ఎక్కడున్నాయి మరి ఆయనకి. దేవతే దుందుభులు మోగిస్తున్నారండి ఆయన కోసం, నా శుక్రవారి కోసాన్ని. ఇంకా అప్సంతా నాట్యం చేస్తున్నారండి. దీనికి గంధర్వ జనతయో ముదితాస్తే దృక్ష, గంధర్వులు అందరూ కూడా చాలా ఆనందిస్తున్నారు. ఇది ఒక మహానుభావుడు జన్మించేటప్పుడు శంకరాచార్య పుట్టినప్పుడు రాశారు మాట్లాడండి. ఆయన చేతి నిండా మరి చక్కగా పద్మ ఆకారాలు ఉన్నాయటండి. ఆయన రేఖాధ్వజాంకుశ పద్మ చిహ్నే క్షేమంకరే తవకరే, రాములవారి చేతిలో ఇవన్నీ ఉన్నాయండి. అంకుశరేఖ, పద్మరేఖ, చక్రరేఖ, ధ్వజరేఖ అవన్నీ ఉన్నాయి. మహాపురుషుల లక్షణాలు ఇవన్నీ కూడా. అలాంటి లక్షణాలు ఉన్నవాడు మహాపురుషుడు అవుతాడని చెప్పేసాను. అరికాల్లో పద్మంలో కనుక పద్మం కనుక ఉంటే పద్మపాదు చక్కగా మహాపురుషుడు అవుతాడని సామాజిక శాస్త్రం చెప్తోంది. ఈ మహానుభావుడు పుట్టేటప్పటికీ నారదులు తుమ్మూరులు అంతా కూడా గానం చేస్తున్నాడు. శుభ సంభవే త్రిశ్వాదిత్యాసరే దేవ విద్యాసర యక్షులు కిందరులు కింపురుషులు విద్యాసరులు అందరూ కూడా చాలా సంతోషించేవి. ఈయనకి పుడితే వాళ్ళకెందుకంటే ఆనందం నాకు అర్థం కాదు. మన ఇంట్లో కుర్రాడు పుడితే మన చుట్టాలకి వాళ్ళకి ఆనందం, పిలుస్తాం భోజనం పెడతాం గిఫ్ట్ ఇచ్చి పంపిస్తాం. మరి ఈయన పుడితే వాళ్ళకందుకు ఎందుకు ఆనందము. భవిష్యత్తులో ఒక మహత్తరమైన యోగి భూమండలం మీద జన్మించి ఆధ్యాత్మిక చింతనతో జీవితాన్ని పరమార్థం చేసుకునే మహానుభావుడు పుట్టాడని చెప్పి ఆనందంతో దేవతలంతా ఆనందిస్తూ ఉన్నారు శుక్రవారు పుట్టినప్పుడు. దుష్టోదం దివ్యం మరణి గర్భసంభజం. సో మొట్టమొట్ట ఈయన విషయంలో కాకపోతే మొట్టమొట్ట కుమారుణ్ణి పరిచయం చేసే తండ్రికి ఎవరండి, తల్లి. ఏమండి మన అబ్బాయి అండి ముఖావలోకనప్పుడు కనుక ఆయన అయితే ఎవరు అబ్బాయి అనుకుంటారో, ముఖావలోకం అయిన తర్వాత తల్లి మన అబ్బాయి అని చూపిస్తుంది అనమాట. అప్పుడు అంగాదంగాస్ అనే ఒక మంత్రం ఉంటుందన్నమాట. నాయన నువ్వు నా కొడుకు అంటే అని చెప్తాడు వాడు. ఆత్మా వై పుత్ర నామాసీత్వం జీవ శరదాంశతం, మరి నా నుంచి పుట్టావు నువ్వు, 100 సంవత్సరాలు జీవించరాసుమా అని మంత్రం చెప్తారు పురోహితుల సమయంలో. అటువంటి మహానుభావుడు ఆయన చూసిన వాడి అరణ్య గర్భంలోంచి పుట్టాడు ఆ మహానుభావుడు. అయో అయో నిజ అంతరిక్షాత్పదాయం దండం కృష్ణాయం శుభం, ఇంకా ఊరికినే ఉంటుందండి. అంతరిక్షం ఎంత ఆకాశం మేంచి దండము కృష్ణాజనము కమండలము పైకి కింద పడ్డాయటండి. కృష్ణాజనాలు ఒక మహాయోగీశ్వరుడు ఉండేవారండి. ఆయన తలుపులేసి కూర్చుంటే కాషా వస్త్రం వచ్చి ఒంట్లో పడిందండి. ఆయన సన్యాసం పుసుకున్న తర్వాత మహాయోగి. అలాంటి వాళ్ళు ఇంకా కాళంజములు ఇంకా ఉన్నారు మహానుభావులు ఉండి ఉంటారు. అంతరిక్షాత్మపాతోర్వ్యాం దండ కృష్ణాజన శుభం కమండలు తథా దివ్య సుఖశాధే ద్విజోత్తమ. కమండలం వచ్చేసిందండి, దండం వచ్చేసిందండి, కృష్ణాజనం అంటే ఏడు చర్మం వచ్చేసింది. ఇవన్నీ వచ్చేసేవన్నీ కూడా యోగి లక్షణాలన్నీ వచ్చే పైనుంచి కింద పడ్డాయండి. సజ్జ సౌర్దే సౌర్దే బాలో జాతో మాతో దీప్తిమాన్. మామూలు వాడైతే పెరగడం లేట్ అవుతుంది. ఈయన సజ్జంగా జన్మించారు కాబట్టి వెంటనే పెరిగాడనమాట. గర్భాష్టమే బ్రాహ్మణం ఉపనీత పంచవర్షేపి. ఇప్పుడు వెంటనే మహానుభావుడు సజ్జ సౌర్దే బాలో జాతో మాతా దీప్తిమాన్ తస్వపనయనం చక్రే వ్యాసో విద్యా విధానవత్. సో వ్యాసగారి కుమారుడికి ఉపనయనం చేయించాడండి. భిక్షాంచర తేజస్వి భూయాసం వర్చస్వి భూయాసం బ్రహ్మవర్చస్వి భూయాసం అని దీవించాడు తండ్రి. బ్రహ్మవర్చస్తూ ఉండు నాయన అని చెప్పేసాను. దత్తాత్రేయ సాంప్రదాయం నరసింహ సరస్వతి స్వామి వారిని ఒక ఆయన ఉన్నారు. ఆయనకి ఉపనయనం ఎదు కానీ మాటలు రాలేదండి ఆయనకి. సమంజం చేశాడు, అది చూపించాడు. ముట్టుకుంటే బంగారం అయింది. ఇలా ప్రతి వస్తువు పడుగు ఇచ్చింది తల్లి, అన్నీ బంగారమే కూర్చున్నాయి. వీడు సామాన్యుడు కాదురా అని వెంటనే ఇలా చూపించాడు తండ్రిది. యజ్ఞోపేతం దానికి ఉపనయనం చేయమని చెప్పి అన్నారు. వీళ్ళందరూ ఊళ్ళో బ్రాహ్మణులు అంతా ఉంటారు కదండి, ఆ కాలంలో మహాపండితులు. వీడికి ఒడుగు చేస్తున్నారు మూగాడికి, వీడికి మాట్లాడరాదు మంత్రి రాదు ఒడుగు ఏమిటని. వెంటనే ఇలా చూపించేటప్పటికీ గాయత్రి మంత్రోపదేశం చేసి ఒడుగు చేశారండి. గాయత్రి మంత్రోపదేశం అయిన మరుక్షణము తూర్పు జరిగి కృష్ణ శుక్ల యజుర్వేదం, దక్షిణంగా యజుర్వేదం, ఉత్తరంగా సామవేదం, పడమరగా అసరణ వేదం, 4 వేదాలు కూడా అందరూ సదస్సులు ఎట్లా పారాయణ చేసేటండి ఆయన. ఆయన నరసింహ సరస్వతి స్వామివారు, దత్తాత్రేయ సాంప్రదాయంలో 3వ స్వామివారు అండి ఆయన. దిగంబర దిగంబర అనే నామస్మరణ ఆయన గురించే చెప్తారు. అంటే కాళంజములు ఎప్పుడైతే పుట్టారో వాళ్ళకు ఉన్న అవలక్షణాలు ఉంటాయి, మౌనమో మోగో ఏవో ఉంటాయి, అవి ఆటోమేటిక్గా పోతాయన్నమాట అండి. ఈ మహానుభావుడికి పయనించి అలా కింద పడ్డాయి. సాక్షాత్ మరి ఇంకో యోగి అయిపోయినాం, ఇంకా ఉపనయనం ఎందుకు? ఉపనయనం కారయామాస. ఒకళ్ళు చెప్పాలి గురువు చాలా ముఖ్యం అని చెప్తే, ఆచార్య భట్టోహో ఆయుర్ భట్టోహో, తండ్రే ఆచార్యుడు, ఆయనే చెప్పాడు మటండి. ఎప్పుడైతే ఉపనయనం చేశాడో ఉత్పన్న మాత్రం తమ వేదాస రహస్యాస సంగ్రహం పదస్సు మహాత్మాప్యస్తి పితరం తథా. ఉపనయనం చేసుకున్న తర్వాత 8వ సంవత్సరం 13 సంవత్సరాల పాటు వేదాధ్యయనం చేయడానికి వెళ్ళాలండి. గృహస్థాశ్రమం పుచ్చుకునే ముందు ఆచార్యాధీనోభవాంది ఒక వాక్యం ఇక్కడ ఉపనయనంలో, మరే ఆచార్యుడికి అధీనంగా ఉండరా అని చెప్పేసని ఆయన దగ్గరికి వెళ్ళాలి. శంకరాచార్య వారు కూడా ఆ నర్మదానంద జలం కృష్ణ ఆయన గోవింద భగవత్పాద వారిని ఆశ్రయించారండి. ఆయన ఇంకో శిష్యుడు వస్తాడు నీకు ఇప్పుడు, ఎవరైతే కమలంలో నర్మదానదిని పడతాడో ఆయన శంకరులని. నర్మద పొంగింది, కమలంలో పట్టాడండి. శంకర నీకోసం నేను చూస్తున్నానయ్యా అని ఆశ్రమ స్వీకారం ఇచ్చారండి దానికి. అంచేత ఆయన భజ గోవిందం అనే స్తోత్రాన్ని గురువుగారికి అంకితంగా రచించాడండి. గోవిందం భజ మూఢమతే అని చెప్పేసని గురువు ఆచార్యస్వామి వారికి కూడా గురువు ఉన్నాడు. కృష్ణ పరమాత్మ శాంతి ఇప్పుడు వశిష్ఠులు వారు రామచంద్రమూర్తి వారికి, శంకర్లకు గోవింద భగవత్పాదులు వారు. నారాయణం పద్మభవం తత్పుత్ర పరాశరంచ వ్యాసం సుఖం గౌడపదం మహాంతం గోవింద మహాశిష్యం శ్రీ శంకరాచార్య పరంపర. ఏవం పరంపరా ప్రాప్తం గీతాచార్యుడు చెప్పాడండి. ఈ పరంపర అవిచ్ఛిన్నమైంది సుమా, మిగతా పీఠాలకి మిగతా ఇత్యాశ్రమాలకి ఆ పరంపర లేదు. ఒక ఆయన గృహస్థాశ్రమం సన్యాసం పుచ్చుకు ఉండొచ్చు, ఒక ఆయన యోగిగా ఉండిపోవచ్చు, ఒక ఆయన హిమాలయాల్లో ఉండి అక్కడ సన్యాసం పుచ్చుకోవచ్చు, ఆదు సన్యాసం తీసుకోవచ్చు. నాకు తుమ్మలపల్లి రామలింగేశ్వర గారు శంకర గొప్ప నడిపారు చాలా కాలం, చాలా గొప్ప పండితులు ఉన్నారు, అద్భుతమైన గ్రంథాలు రాశారు. చివరి దశలో సన్యాసం పుచ్చుకున్న అద్వయానంద భారతి సన్యాసం పుచ్చుకున్నారు. మంచి వాక్పట్టుమే గలవారండి ఆయన, అద్భుతమైన ప్రజ్ఞాపడాలు గలవారు. సీతక్క రహస్యమైన పుస్తకం రాశారు, సీతక్క విలసనం రాశారు, చాలా పుస్తకాలు రాశారు. ఇక్కడ కూడా వచ్చే ఉంటారు ఆయన. ఆయన గృహస్థాశ్రమం నుంచి నాకు బాగా తెలుసు. నాకు ఆయన అద్వయానంద భారతి వారు పరంపర లేదు వారికి, అంటే వారు సన్యాసం పుచ్చుకున్న గురువు వారు సన్యాసం ఇచ్చారు ఆయనకి. ఆయన గురువు అభినవ విద్యాధి మహాస్వామి వారు అవుతారు. కనుక ఈ పరంపర అన్నది మనకి భారతీయ సంస్కృతిలో మొదటి నుంచి ఉందన్నమాట అండి. ఇది విచ్ఛిన్నం అవడానికి వీల్లేదండి. కనుక వేదాధ్యయనం చేయాలి. ఎన్ని సంవత్సరాలు చేయాలి? 13 సంవత్సరాలు చేయాలి. ఆ తర్వాత సమావర్తన హోమం చేయాలి, దాన్నే స్నాతకం అన్నారు. బ్రహ్మచర్య ఆశ్రమం గృహస్థాశ్రమం మధ్యలో ఉన్నదాన్ని ఆశ్రమం మాత్రం కాదు అది. ఈ స్నాతకం ఏ ఆశ్రమానికి సంబంధించిన వాడు కాదు, అతను స్నాతకం వెంటనే పెళ్లి చేసేసుకోవాలంతే. అది సమావర్తన హోమం అంటారన్నమాట, దాని పాపాలు పుణ్యాలు లెక్క పెట్టి హోమం చేస్తారు, వేరే విషయం అది. అందువల్ల ఉత్పన్న మాత్రం వేదాహస్యాసంగ్రహ ఉపతరస్తురహాత్మానం యథాశ్రీపిదంత. వామన చరిత్రలో అంటారు పుట్టి నేర్చను పుట్టక నేర్చను అని. వామనుడు వచ్చేటప్పటికీ అక్కడికి వచ్చేటప్పటికీ వామనుడు పొట్టివాడు, వచ్చేటప్పటికీ వడుగా ఎవరి వాడవు ఎవ్వడవు సంస్థానం వెయ్యది, ఎక్కడి నుంచి వచ్చావు, ఏ ఊరు నీది, చూస్తే చాలా భాసిగా ఉన్నావు, వర చేరంబులో హరలో మాడలో కన్యలో ఏం కావాలని అడిగాడండి ఆయన. ఎవరు? శిబి చక్రవర్తి, బలి చక్రవర్తి గారు. అంటే ఆయన వస్తుంటే హరిహరి కృష్ణ కృష్ణ హరి అంటూ వస్తున్నట్టండి ఆయన. అంటే పుట్టి నేర్చను పుట్టక నేర్చను ఇవ్వటు, పుణ్యక పుట్టకుండా ముందే నేర్చుకోవడమో వేదం, వేదాలన్నీ కూడా అలా హరిహరి అనుకుంటూ వస్తున్నాడు సాక్షాత్ శ్రీమహావిష్ణువు అండి ఆయన. అలాగా ఈ పరమాత్మ పుట్టిన వెంటనే ఈయనకి వేదాధ్యయనం వచ్చేసిందండి. ఉపతస్తు మహాత్మానం యథా చెబితరం తథా. తండ్రి గారికి పాఠశాల ఉంది, శృంగేరి మఠంలో పాఠశాల ఉన్నట్టే వ్యాసాశ్రమంలో పాఠశాల ఉంది. అక్కడ ఆయన చదివిస్తున్నాడు కుమారుణ్ణి అని మాట్లాడి. బృహస్పతి ఎతో దుష్టం సుఖీ రూపం ఘృతాచ్యా సమవేత సుఖేదన పుత్ర శకార మునిసప్తమ. పేరు ఎందుకు పెట్టాలి? పెద్దవాళ్ళ స్మరణతో ఆ పేరుతో తిడతారని చెప్పేసి పెట్టడం మానేశారు. అత్తగారి మీద కోపం వస్తే కోడలు ఆ పేరు తిడుతుంటుంది అనమాట అండి. ఆ పేరు మానేశారు ఇప్పుడు పెట్టడం అలాగ. సో ఈయన ఏం చేశారు మాట అండి, ఘృత సుఖ రూపంలో పుట్టాడు కాబట్టి ఘృతాచి వల్ల సుఖ అని నామకరణం చేశాడండి. శుకులవారు శ్రీ సుఖ, మన భాగవతాన్ని మొట్టమొదట ప్రయోక్త ఎవరయ్యా అంటే శ్రీ శుకులవారండి. ఆయనే 7 రోజులు పరీక్షిత్ మహారాజు గారికి భాగవతం చెప్పాడు కాబట్టి అప్పటి నుంచి భాగవతానికి సప్తాహ దీక్ష సప్తాహం అనేటువంటి ప్రక్రియ ఏర్పడిందన్నమాట భాగవతానికి. అంటే సుమారు 3.5 గంటలు పొద్దున్న 3.5 గంటలు సాయంకాలం చెప్పుకుంటూ పోతే 12 స్కంధాలు పూర్తవుతాయి. అలా చెప్పే మహానుభావులు దేశంలో చాలామంది ఉన్నారు, వారికి నమస్సులు. ఎదో దుష్టం ఎదో దుష్టం సుఖీ రూపం కృతాచారం సుఖేదన పుత్ర శకార ఉనసత్తమ సుఖ అని పేరు పెట్టాడు. బృహస్పతి ఉపాధ్యాయం కృత్వా వ్యాసస్తా. తండ్రి గారు చెప్తే బాగుండదు కదా, బృహస్పతి గారిని పెట్టాడు తీసుకొచ్చి ఆయన ఉపాధ్యాయుడు గాను. అంటే తండ్రి చదువుకున్నవాడే అయినా బృహస్పతి గారు చెప్పారనుకోండి చక్కగా అధ్యయనం వస్తుందండి. వతాని బ్రహ్మచర్య సత్యకార విపూర్వకం బ్రహ్మచర్యంలో కింద పడుకోవాలి, తర్వాత భిక్ష స్వీకరించాలి, వేదాధ్యయనం చేయాలి, తాంబూలం వేసుకోకూడదు, స్త్రీతో మాట్లాడకూడదు, ఖట్వాంగ శయనం చేయకూడదు, అంటే మంచం మీద పడుకోకూడదు, ఎవరితో అపహాస్యం చేయకూడదు, ఇవన్నీ పాపాలు నేను చేసినందుకు, ఇవన్నీ చేయని మూలాన్ని పాపం వచ్చినందుకు, ఆ పాపం పోవడం కోసాన్ని సమర్థ హోమం చేస్తాం సంకల్పం చెప్తారన్నమాట అండి. నాకు ఈ ఉపన్యాసాల్లో అనువాదం చేయమని అడుగుతుంటారు కొంతమంది, చెప్తే ఏడుస్తారు మీరు ఎందుకు వచ్చిన వాస ఊరుకోండి అంటున్నాను. అన్ని పాపాలే వస్తాయి అక్కడ. అంచేత ఉండేప్పటికీ సోధీచ్య సహ అధీచ్య నిఖిల వేదాన్ సహస్యాన్ సంగ్రహాన్, వేదం యొక్క రహస్యాన్ని చక్కగా సాంగోపాంగ వేదాధ్యయన యోగ్యతా సిద్ధం, సాంగోపాంగ వేదాధ్యయన సిద్ధం, అంగములు ఆరు, శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, మీమాంస, జ్యోతిషము ఇత్యాది ఆరు అంగములతో కూడిన దాన్ని వేదాధ్యయనం తెలియాలంటే అవన్నీ రావాలండి కూడా, రాకపోతే వేదాధ్యయనం వేదార్థం తెలియదు. అటువంటి ముఖ్యంగా అన్నీ నేర్పారని నేర్చుకున్నారండి ఆయన మహానుభావుడైన ఎవరు ఆ యొక్క సుఖశీకులు వారు. ధర్మశాస్త్రాన్ని సర్వాన్ని కృత్వా గురుగురే సుఖం. నెక్స్ట్ వేదం తర్వాత శృతి స్మృతి పురాణానాం శృతి, గురువుగారు పాఠం చెప్తుంటే శిష్యుడు వింటూ ఉంటాడు, అది ప్రచారం అవుతుంటుంది. మీరు చూసారో లేదో వేదాన్ని ఇలా పట్టుకుంటారు వాళ్ళు, ఇలా పట్టుకుంటే శృతి శ్రోత్రేణ వ్యాప్తితే, వినడం ద్వారా వ్యాపిస్తాం కూడా శృతి అన్నారు దాన్ని. అదీ కాకుండా ఒకసారి వినేటప్పటికీ పట్టుకుంటారు అన్నమాట వాళ్ళ, శృతి అయింది. శృతి తర్వాత వచ్చిన వాక్యం స్మృతి. ఏమంటే మీ స్మృతి పథంలో లేరండి మీరు ఎవరో నాకు, అంటే మీరు జ్ఞాపకం లేస్తామా అని అర్థం. ఈ స్మృతులు స్మృతకారులు ఉన్నారండి, గౌతమ స్మృతి, తర్వాత ఏమన్నా కానీ రకాల స్మృతులు ఉన్నాయి మనకి, బోధాయనుడు, తర్వాత ఏమన్నా కానీ అంతా వీళ్ళందరూ శృతులు రాశారండి. ఆపస్తంభుల వారు, బోధాయనుల వారు, గౌతమ వారు స్మృతులు రాశారు. స్మృతికారులు ఏం చేశారంటే యుగాన్ని బట్టి ధర్మాన్ని బట్టి స్మృతుల్ని రచించారు మనకి. కృతయుగంలో ధర్మం వేరు, త్రేతంలో యుగం ధర్మం వేరు, ద్వాపరయుగంలో ధర్మం వేరు, కలియుగంలో ధర్మం వేరండి. స్మృతికారులు ఆయా ధర్మాన్ని విభజించి రాశారు. కలవు పరాశ స్మృతి, కలవు పారాశయ స్మృతి, కలియుగంలో పరాశస్మృతి ఆధారం అండి. ఉపనయనం చేయాలన్నా పెళ్లి చేయాలన్నా సందేహం వచ్చినాయి, కొడుకు లేకపోతే తండ్రి ఏం చేయాలి, తండ్రి లేకపోతే కొడుకు ఏం చేయాలి, ఓ బోలు పెద్ద సబ్జెక్ట్ అండి పరాశస్మృతి. కనుక ఈయన ఏం చేశారన్నమాట, సాంగోపాంగ వేదాధ్యయనం చేసిన వాడి ధర్మశాస్త్రాన్ని సర్వాన్ని కృత్వా గురుకులే సుఖం. ధర్మశాస్త్రాలు ఎన్ని ఉన్నాయండి, అనంత శాస్త్రం బహువేది త్రవ్యం అల్పస్య కాలభావస్య విగ్రహ, శాస్త్రాలు చాలా ఉన్నాయి. ఎందుకు సూర్యగ్రహణం వచ్చింది, బోర్డు ఫోన్లు ఏమన్నా ఎప్పుడు పడుతుందండి, ఇప్పుడు వదిలేస్తుందండి, మేము ఎప్పుడు స్నానం చేయాలండి, ఎప్పుడు చేస్తే వద్దంటారు, అదే సందేహం. దానికి ఓ చిన్నదానికని సందేహాలు వస్తే ఈ శాస్త్రాలు ఎన్ని ఉన్నాయో చూడండి. దాన్ని బట్టి స్త్రీ ద్వయాలు వస్తాయి, ఒకప్పుడు వినాశం ఎప్పుడు చేసుకోవాలండి, పెళ్ళి ఎప్పుడు, ఎన్ని సందేహాలు తెల్లారేస్తే ఓన్ని సందేహాలు మాత్రమే. కనుక స్మృతికారులు అన్నీ రాసిపెట్టారండి, చదివే శక్తి ఉండాలి, అధ్యయనం చేసుకోవాలి, పెద్దవాళ్ళని ఆశ్చర్యించాలి, చెప్పే మహానుభావులు ఉన్నారు, అది విషయం. కానీ నేను చేశారన్నమాట, గురుకులలో చదువుకున్నాడు మహానుభావుడు, గురవే దక్షిణాంధత్వ సమావృత్వముని వస్తుందా ఆచార్యాయ ప్రియంధన మాహృత్య ప్రజాతంతం మావ్యోచ్చే ఉపనిషద్వాక్యం ఆచార్యాయ ప్రియంధనం దత్వా. గురువుగారు పాఠం చెప్పిన తర్వాత వెళ్ళొద్దాం, తర్వాత కలుద్దామని అన్నాక వీలేదు, గురు దక్షిణ ఇవ్వాలి. ఆచార్యాయ ప్రియంధనం ఇచ్చి అప్పుడు ఇంటికి వెళ్ళాలన్నమాటండి. బ్రహ్మచర్యాదాశ్రమం ఆశ్రమాదాశ్రమం గచ్చేత్, బ్రహ్మచర్యం తర్వాత గృహస్థాశ్రమానికి వెళ్ళాలి. గురువే దక్షిణాధమావృతం అధికమావృతం స్వార్థం కృష్ణ ద్వైపాయన సదా, కృష్ణద్వైపాయనుడి దగ్గరికి వెళ్ళారు, సన్న దగ్గరికి వెళ్ళాడు శుక్రవారం. ఏమండి ఎవరా అబ్బాయి ఏం చదివేవరా, చదివి నుంచి నేను అనుగురువులు చది ధర్మాధమ అయ్యా నే చదివి నేను పెక్కుగలవు, చదువులో మమ్మల్ని తల్లిదండ్రి అన్నాడు ప్రహ్లాదుడు. ఏం చదివేవరా అబ్బాయి అంటే అన్ని చదివానండి, చదువులో మరో అంతా చదివానండి అన్నాడు. అలాగా అంత బాగా చదివే, ఏదో ఓ వద్యం చెప్పు అనేవాడు ప్రారంభించాడండి ఆయన. అచ్చపు చీకటింబడి గృహవృతులై విషయ ప్రవృష్టులై చచ్చుత పుట్టుతం తెలుగు శ్రవణులైన వారికి ప్రారంభించాడు. అన్ని ధర్మం వీడికి కోపం వచ్చిందండి, ఎవరికి హిరణ్య కసిపుడు గారే నువ్వు మమ్మల్ని తీసుకొచ్చేసి మా గురువుగారు అబ్బాయిలను మీకు మీకు పిలిపిస్తే విష్ణుమూర్తి బాధ చెప్పారా అంటే అయ్యా మేము చెప్పలేదని బాబు వాడికి చిన్నప్పటి నుంచి ఉందా లక్షణం అని అన్నారు వాళ్ళు. ధర్మశాస్త్రం యొక్క రహస్యాన్ని జీవ సత్యాన్ని ప్రహ్లాదుడు చెప్పాడండి. ఒక్క వాక్యంలో మన పూర్వాగ్రహం చెప్పేవారు ఏంటంటే అయ్యా పెద్దవాళ్ళని ఆశ్రయించండి, సేవించండి, గురువుని సేవించండి, చదువుకోండి అని చెప్పారు పెద్దలు. ధర్మ సూక్ష్మాలన్నీ కూడా దుష్టా వ్యాస శుభం ప్రాప్తిమ్మో ప్రేమోత్ సంభ్రమ. ఇప్పుడు వీడు ఈ శుక్లవారు ఎంత త్రివిధ స్టడీస్ విజ్ఞానంతో భాషిస్తూ ఉన్నాడు. మాట్లాడండి, అసలే వ్యాసకుమారుడు, రెండు అయోని సంభవుడు, పైనుంచి అన్నీ వచ్చి పడ్డాయి, బృహస్పతి దగ్గర విద్యాభ్యాసం చేశాడు, గురుకులం పూర్తయింది, వేదాధ్యయనం అయిపోయింది, శాస్త్రాధ్యయనం అయిపోయింది, స్వామివారు తీసుకెళ్లారు, విశ్వేశ్వర భారతిని పేరు పెట్టేశారు ఆ కుప్పావారు అబ్బాయి, వారి అబ్బాయి గారికి. ఇప్పుడు ఆయన విశ్వేశ్వర భారతి మహాస్వామి వారు అయ్యారు. అలా వేదాధ్యయనం అయిపోయింది, తన దగ్గరకు వచ్చారు, నమస్కారం పెట్టాటండి, చేస్తే ఆలింగ ముహూర్ఘాణం మూర్ధి దశజకారహ అని నేను చెప్పాను కదా, పుత్రగాత పరిశ్రమ సుఖం భూ భారతంలో అంటాడు. కుమారుని కాలించుకోవడం కంటే ఎక్కువ ఆనందం ఈ దేశంలో దేంట్లో లేదుటండి. ఇక్కడ ఉత్తర దేశంలో ఇక్కడ ముద్దెట్టుకుంటుంటారు, వాసన చూస్తారు ఎక్కువ భాగంలో, మనకు కొంచెం తక్కువ. మనకి ఉత్తరాదికి వెళ్తే ఇక్కడ నమస్కారం ముద్దెట్టుకుంటారు పిల్లల్ని. గురవే దక్షిణాంధత్వ మహోద్ధాన మూర్ఖ నమస్కారం ఇక్కడ పెట్టాలి. అయ్యా మూర్తిగా మూర్తిని తాకేటండి ఆయన. గురువుగారు కూడా ఏం చేస్తారు, ఔషధ ఇంద్రుడు ఇక్కడే తాగుతారు, బ్రహ్మస్థానాన్ని తాగుతారు మాట్లాడి. వెంటనే కుమారుని కౌరించుకున్నాడు ఆ మహా తండ్రి గారు వ్యాసుల వారు. ప్రపత్సం వ్యాస తథాచాధ్యయనం శుచి అధీతంత్వయా కిం కిం అధీతంత్వయా ఏతాత్పర్యంతం వక్తవ్యమేవా. ఏం చదువుకున్నారా అబ్బాయి ఇప్పటిదాకాను, అంతా చదువు పూర్తయిందా? ఆచార్యాత్ పాదమాదత్తే చెప్పారు, సంతోషమండి. పాదం శిష్యస్వ మేధయ, పాదం సబ్రహ్మచారిభ్య, పాదం కాలక్రమేణ చ. గురువుగారి ద్వారా ఒక పాదం నేర్చుకోవాలండి, తోడు శిష్యుడి ద్వారా ఒక పాదం నేర్చుకోవాలి, మరి అనుభవ మేధస్తో ఒక పాదం నేర్చుకోవాలి, నాలుగో పాదం కాలక్రమంగా వస్తుంది. కాబట్టి విద్య ఆఖరినట్టు లెక్క కాదు సుమా. కనుక ఆయన చేశాడనమాట, ఆశ్వాసాప యామ సుఖం తాతత్రాశ్రమే శుభే. తండ్రిగారు ఎక్కడైతే ప్రవేశపెట్టారో పాఠశాలలో, ఆ పాఠశాలలోనే ఆయన ఆశ్రమంలో అధ్యాపకుడుగా నియమించాడు శుక్రవారిని. ఆశ్రమంలో దార కర్మతతో వ్యాస సుఖస్య భర్జంత ఎన్ను కన్యామని సుతాం కాంతాం అప్రచ్ఛత అతి వేగవాన్. నెక్స్ట్ ఏమిటండి, గృహస్థాశ్రమం స్వీకరింపజేయాలి శిష్యు కుమారుడు చేత. కనుక దృష్టి ఏమో మనంతే కదా, మనం కూడా చదివైపోయింది, అబ్బాయి ఇంటికి వచ్చాడు, డాలర్ సంభాషణ అమెరికాలో, నెక్స్ట్ మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసేయాలన్నమాట. ఇది ఒక ప్రక్రియ, ఇది జీవన క్రియ. ఇదంతా కూడా ప్రతి వాళ్ళు అనుకునేది ఆలోచించేది అదే అన్నమాట అండి. లేకపోతే పక్క వాళ్ళు అడుగుతారేమో, మీ అబ్బాయికి పెళ్లి చేయవా, బ్రహ్మచారి ముదిరిపోతాడు బెండకాయలాగా అని పక్క వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు. సమాజంలో ఉన్నాం కాబట్టి మనం. అందువల్ల ఈయన ఏం చేయాలన్నమాట, దార కర్మ తత్వ వ్యాస సుఖస్థ పరిచింత ఎన్ను భార్యను సంపాదించి గృహస్థాశ్వస్వీకారం ప్రవేశపెట్టాలి ఇతగారిని. కన్యా మనుషుతాం కాంతాం అపృచ్ఛ అతివేగవాన్. వారి స్టేటస్కి తగినట్టుగా, అంటే ఏ పూర్వకాలంలో అయితే ఏ రంగవాళ్ళు ఆ రంగవాళ్ళని తీసుకునేవారు, వైద్యుడు వైద్యుడు అలాగా, వేదాధ్యయన తత్పరంలో వేదాధ్యయన తత్పరులో వచ్చేవారండి, అవధాన గారి పిల్లలు అవధాన గారిని చూసుకునేవారండి. ఇప్పుడు ఎవరి యొక్క అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లే, వేరే ఉత్తంటూ ఏమీ లేదు. కనుక ఆయన ఒక మునికుమారు కోసం ప్రయత్నం చేసి మునికుమారు కోసం ప్రయత్నం చేస్తున్నాడండి అమ్మాయి కోసాన్ని. శుక్రం ప్రాహ సుతం వ్యాసం వేదోదిత స్వయానఘ. ఓ నాయన, చక్కగా వేదం చదువుకున్నావు, నువ్వు చాలా ఆనందంగా ఉంది, మరేమన్నా నువ్వు ఇతరా నాయన అని పిలిచాడండి. పిలిచి ధర్మశాస్త్రాన్ని సర్వాణి కురు భార్యా మహామతే. ప్రతి యొక్క ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, గృహీభూత్వా గృహస్థవాలి, తర్వాత శైశవేభ్యస్త విద్యానాం యువనే విశేషిణాం వార్ధకే మునివృత్తీనాం యోగేనాంతే తనుంచ జాతి. ధర్మశాస్త్రం చెప్పిన మాట వాళ్ళు నిర్ణయం చేశారు మనకి, మహర్షులంతా నువ్వు ఎలా ఉండాలని నిర్ణయం చేశారు, మనం ఉండడానికి వీల్లేదండి. చిన్నప్పుడు విద్యాభ్యాసం, యవనంలో విషయవాంఛతో సంతానము భార్య పిల్లలు, వార్ధక్యంలో మునివృత్తి అంటే మాట్లాడకుండా ఉండడం అన్నమాట అండి. యోగి అయినా అంతే తను యోగిగా తను జీవించాలి, ఇది ఇది ఒక సోపానం అన్నమాట అండి. కానీ నేను ఏం చేయాలన్నమాట, నాయన మరి కురు భార్యా మహామతే, తన వంశానికి నిలబెట్టడం కోసాన్ని, తన యొక్క వంశం బుద్ధిమంతం కోసాన్ని, ఎందుకన్నా ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావురా? ధర్మ ప్రజా సంపద్యర్థం వరముద్వహే. ధర్మ ప్రజా సంపద్యర్థం నా సంతానం కలవడం కోసాన్ని, నా వంశం ఉద్యమం కోసాన్ని నేను వరుణ్ కోరుకుంటున్నాను సుమారు. కన్యావరంలో బ్రాహ్మణి పిలిచి 4 రూపాయలు ఇచ్చా బ్రాహ్మడికి, నువ్వు బ్రాహ్మణుడిగా అయ్యా చుట్టుపక్కల ఊరంతా వెళ్ళి మెతి పెట్టడం, 1 రూపాయి టికెట్ వస్తుందని అసలు రాదు. అయ్యా నువ్వు అయ్యా కన్యావరుణ్ మా అమ్మాయికి మంచి వరుణ్ కన్యావరుణ్ ఇస్తారు, త్వరగా వరహ ఇచ్చేవారండి. సో ఆ విధంగానేమో చేసి వెతికి పెట్టి తీసుకురావాలి. ఎలాంటి అమ్మాయి అండి? కన్యాం కనక సంపన్నాం కనకాభరణ యుతాం. ఓ బంగారం ఏమీ లేని వరకు క్షణమెత్తు బంగారం నల్లవేసి కన్యాదానం చేయాలటండి, అది లెక్క. కనుక ఆయన ఏం చేశాడమాట అండి, నాయన గార్హస్థం సమాసాధ్యదేవాన్ పితృన్ తథా ఋణాన్ మోచే మాం పుత్ర ప్రాప్తిదారణమో మనోరమాన్ పితృభ్య. మనకి రెండు మూడు రుణాలు ఉన్నాయి, బ్యాంకు రుణాలు కావండి, ఋషి రుణం, పితృణం, దేవతా రుణం. ప్రజయా పూర్ణ పురుష భవతి, ప్రజయా పురుష పూర్ణ భవతి, సంతానంతో మాత్రమే పురుషుడు పూర్ణుడు అవుతాడండి, లేదే కాదు. యజ్ఞయాగాది కదిలితే దేవత సంతోషపడతారు, ఋషులు సంతోషపడతారు, క్షేత్రదశలం చేత క్షేత్రపాలు సంతోషపడతారు. పుత్ర సంతానం వల్ల వంశ వృద్ధి పొందుతుంది, పితృదేవతలు అంతా అక్కడ ఉంటారండి పైన. చెప్పాను కదండి నా మీకు, జీవతో వాక్యకరణాత్ ప్రత్యర్థం భూరి భోజనాత్ గయాయాం పిండదానైన తిరి పుత్ర ప్రకీర్తిత. ఇంతకాలం వాడిని పోషించి వాడిని మేపి పెద్దవాడిని చేసి చదివించి ఉద్యోగం ఇచ్చి వాడికి ఓ షెల్టర్ ఏర్పాటు ఓ ఇల్లు ఏర్పాటు చేసి వాడికి ఏంటంటే ఎందుకు ఏర్పాటు చేశాడో తండ్రి, చివరి రోజులో అసలు నీళ్లు పోస్తాడని చెప్పేసి నోట్లో ఆ రోజు కోసం వీడిని పెంచి పెద్దవాడిని చేస్తారు మాట్లాడి. ఇది సాంప్రదాయం, భారతీయ సంస్కృతి ఇది. నాయన ఆయన చెప్తున్నాడు, ఈయన నాయన శాస్త్రాలు చదువుకున్నావు, వేదం చదువుకున్నావు, చక్కగా అన్నీ పూర్తయ్యాయి, కురు భార్య మహామతే, ఓ భార్యని స్వీకరించయ్యా, గార్హించ సమాసాధ్యయ దేవా విచిత్రున్నథ దేవతలను యజ, యజ అంటే యజ్ఞం చేయడం అన్నమాట. యజ్ఞో వై విష్ణు ఏంటి దేవా, వీళ్ళంతా దేవతలంతా అనుకుంటారు వీళ్ళని యజ్ఞం చేస్తారా, నాకేమన్నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ లాగా మనం వేసే హవిష్యు దేవతల దగ్గరికి పెడుతుందండి. అగ్నిముఖ వై దేవాహా, మీరు హోమం చేశారంటే అందులో వేసే హవిస్సు డైరెక్ట్గా పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోతుంది, స్వాహాదేవి తీసుకెళ్ళిపోతుంది వాళ్ళ దగ్గరికి. దేవతలంతా చూస్తుంటారు వీడు ఏమన్నా యజ్ఞం చేస్తారా యాగం చేస్తారా చేయడా అని చెప్పేసి అని వాళ్ళు, వాళ్ళకి ఇది ఆహారం మనం ఇచ్చేటువంటిది. అది పృథ్వీదేవత చచ్చిపోయిన తర్వాత వీడు తద్దినం పెడతాడా పెట్టడా అని చెప్పి వాళ్ళు చూస్తుంటారండి. ఈ నెల పోన్లే మానేద్దాం అనేప్పుడు వాళ్ళకి నీరసం, మనం ఒక పూట నీరసం వస్తుంది కదా మనకి, వాళ్ళు నీరసపడిపోతారు, పృథ్వీదేవతలు చెప్పిస్తారు పైపిచ్చు వాళ్ళు. అలాగా మనకి ధర్మాలు ఉన్నాయి. ఏమన్నారండి ఆయన, నాయన రుణాన్ మోచయ మాం పుత్ర ప్రాప్యదారా మనోరమాన్, మా నాన్నగారికి నలుగురు కుమారులు ఇద్దరు కూతుళ్ళు, నాకు నలుగురు కూతుళ్ళు ఇద్దరు అమ్మాయి ఇద్దరు అబ్బాయిలు, నా పిల్లలకి ఇద్దరు కొడుకులు అనుకోండి, వరుసగా అలాగే పెరుగుతుంది సంసారం పెరుగుతుంటుంది, రుణం తీరుతుందండి. ఈ రుణం వల్ల పిల్లలు తరిస్తూ ఉంటారు, నాయన నువ్వు నన్ను మాం రుణాత్ మోచయ అన్నాడు వ్యాసంతర వాడు మహానుభావుడు. నువ్వు పుత్ర సంతానం కన్నావు కనుక నేను వివాహం చేసుకున్న వాడవై భార్య ద్వారా సంతానాన్ని కని నా రుణం తీర్చుకోరా నాయన, నన్ను రుణముక్తులు చేయరానాయన అన్నాడు వ్యాసంతర మహానుభావుడు శ్రీశుక్ల వారితో. అపుత్రస్య గతిర్నాస్తి సర్గో నాస్తి సర్గో నేవచ, అపుత్రులైన వాళ్ళ గతులు లేవండి, స్వర్గసుఖాలు కూడా రావు, స్వర్గం కూడా ఉండదు, పతతి పడిపోతాడు అక్కడి నుంచి. తస్మాత్ పుత్ర మహాభాగ గృహాద్య గృహాశ్రమం కృత్వా గృహాశ్రమం పుత్ర మహిళం కురుమాంసుక ఆశామే మహతి పుత్ర పూరయస్వ మహామతే. సామాన్య గృహస్థులంతా ఏమంటున్నామో అదే ఆయన కూడా అన్నారు, వ్యాసులు కూడా అన్నారు. ఏమన్నారన్నమాట, నాయన నువ్వు గృహస్థాశ్రమం స్వీకరించిన వాడవై నా ఆశ నెరవేర్చి గృహస్థాశ్రమం పుత్ర మహిళం సుఖ కురుమాంసుక, ఇలా నాకు ఆశ ఉందయ్యా ఆశ నెరవేరవయ్యా అని కుమారుడిని తండ్రి గారు కోరారండి. తపస్తప్త మహాఘోరం ప్రాప్తోషిత్వం అయోనిజ దేవరూపీ మహాప్రాజ్ఞ పాహిమాం పితరం సుఖ. నువ్వు మామూలుగా పుట్టినవాడివి కాదు, తపస్సు చేస్తే పుట్టావు నువ్వు, 100 సంవత్సరాలు నిరాహారనే తపస్సు చేశాను నేను, ఆ తప ప్రభావం చేత సుఖరూపంలో నువ్వు జన్మించావు అయోధ్యుడుగా, సామాన్యుడు కాదు నువ్వు. కనుక మహాప్రాజ్ఞ పాహిమాం పితరం సుఖ, తండ్రిగారిని రక్షించబోయా అంటే అర్థం అక్కడ, తండ్రిగారిని కాపాడరా నాయన అంటే తండ్రి చెప్పిన మాట వినరా నాయన అని. పితృవాక్యం అనుల్లంఘనీయం అన్నారు రాములు వారు. సూత వాచ ఇతివా దినమాభ్యాసే ప్రాప్త ప్రాసుఖస్తదా విరక్త సువిరక్తం తం సాక్షాత్ పితరమాత్మన. ఈయన పుడుతూనే విరక్తిగా ఉన్నాడండి, శుక్రవారు విరక్తి గలవాడు. ఆయన అంటున్నారు అన్నమాట, సుఖ వాచ శుక్రవారు చెప్తున్నారు ఏమంటున్నారు, కిం త్వదశ ధర్మజ్ఞ వేదవ్యాస మహామతే తత్వేశానా తత్వేనాశాది శిష్యం మాం తదాజ్ఞాం కరవాణి జనం. ఏం చెప్తున్నారండి తండ్రి గారు, మీరు ఏం చెప్తున్నారు నాకు, మీరు ధర్మజ్ఞ హే వేదవ్యాస మహాముని సామాన్యుల్లాగా చెప్తున్నారే మీరు, తత్వే నాశా శిష్యం మాం తదాజ్ఞం కరవాణ్యం. తత్వం తత్వం చింతయా, తత్వం ఏమిటి అన్నాక మీరు చెప్పాలి. వ్యాసో వాచ తదర్థే ఇతస్తపస్తప్తం మయా పుత శతం శతం సమాహం. రే నాయన, నీకోసం నేను చాలా శ్రమపడ్డానరా, 100 సంవత్సరాలు తపస్సు చేశాను నేను, చేసి ప్రాప్తస్థం చాది దుఃఖేన శివస్య ఆరాధనేన చ. శివ ఆరాధన వల్ల కలిగిన కుమారుడు నువ్వు, కానీ నువ్వు సామాన్యుడు కాదు. నీకోసం నేను చాలా శ్రమపడ్డాను, 100 ఏళ్ళు తపస్సు చేశాను, తద్వారా నువ్వు పుట్టావు. శివ ఆరాధన చేత మాత్రమే పుట్టావు నువ్వు. తదామితం విత్తం ప్రార్థిత్వాధ భూపతిం సుఖం భుక్ష మహాప్రాజ్ఞ పాపజీవనముత్తమం. డబ్బు కావాలి, డబ్బు కావాలంటే ఎవరినో ఆశ్రయించాలి. నిన్ను పోషించడం కోసాన్ని ఎవరినో మహానుభావుడు రాజుగారిని ఆశ్రయించి నీకు అన్ని ఏర్పాట్లు చేస్తాను నేను నీకు. దదామితం విత్తం ప్రార్థిత్వాధ భూపతిం సుఖం భుక్ష మహాప్రాజ్ఞ పాపజీవనముత్తమం. ధనం చాలా అవసరం కనుక ఈ దేశాన్ని పరిపాలించే మహారాజు దగ్గరికి వెళ్ళి, నేను భూపతి దగ్గరికి వెళ్ళి నేను ధనం పట్టుకొస్తాను, నేను సుఖంగా నువ్వు భార్యతో సహా సుఖంగా జీవించవచ్చు, అన్నీ కావాల్సిన వస్తువులు ఏర్పాటు చేసుకోవచ్చు, ఏం కావాల్సిన తీసుకోవచ్చు, అంతే కదండి ధర్మం. ధనాత్ ప్రాప్తి సుఖం, ధనం వల్ల సుఖం వస్తుంది కదా. శ్రీ సుఖవాచ వ్యాసులవారు మహర్షి, ఆయన స్థానం ఏమిట కదా, పితృస్థానం అండి. శ్రీశుకుల వారి స్థానం పుత్రస్థానం. సో తండ్రి కుమారుడికి చెప్తున్నాడు ఇక్కడ, కుమారుడు ఏం చెప్తాడో విందాం. శ్రీశుకౌ వాచ కిం సుఖం మానుషే లోకే బృహితాత నిరామయం దుఃఖమిద్దం సుఖం ప్రాజ్ఞానవదం సుఖం కిల. ఏం చెప్తున్నారని మీరు, వివాహం వల్ల సుఖం ఉందనా మీరు చెప్తూ ఉంటా, నిజంగా సుఖం ఉందంటారా? స్వయం కృత మహాభాగ భవామి తద్వశానుగ. మంటలో పడి ఒక బొద్దెంక అది పండనుకుని దాంట్లో పడుతుంది వెళ్ళి. గృహస్థాశ్రమం అలాంటిదే. భార్య విదేహుడు అయ్యానంటే ఇక దాన్ని పడిపోతానంటే క్వశ్చన్ లేదు, దాంట్లో తేలలేను నేను ఇంకా. సుఖం కింబరదంత స్త్రీ విశేషత, ఇప్పుడు నేను స్వతంత్రంగా ఉన్నాను, జపం చేసుకుంటున్నాను, పారాయణ చేసుకుంటున్నాను, పాఠం చెప్పుకుంటున్నాను, ఇప్పుడు నేను పరాధీనుడి అయిపోతాను. ఆవిడేం చెప్తే చేయాలి, పొద్దునే పాల ప్యాకెట్లు పట్టురావాలి, సరుకులు పట్టురావాలి, కూరలు పట్టురావాలి, వస్తువులు పట్టురావాలి, ఏమి లేకపోతే తిరుగుతుంది పట్టుకుని అక్కడ పదార్థాలను ఏర్పాటు చేయాలి, పోషించాలి భార్యని, ఇదంతా అవసరం అంటావా నాకు? సుఖం కింబ భరతంత్రుడు అయిపోయాను చెప్పండి, నేను వయం సర్వే భరతంత్రాహాయేవా. అంచేత కథాశ్రమం ఆమె ముచ్చేద ఒక కాష్ట అదియంత్రత పుత్రధారణ బద్ధస్థానం ఉచ్చేద కర్హితు. ఇంకా దీని తర్వాత నెక్స్ట్ పుత్రులు, ఆ తర్వాత మనవరు. చాలా సీరియస్గా ఉండే కారు దగ్గరికి వచ్చింది మొన్న, ఏమండి శాస్త్రి గారు చచ్చిపోతానేమో, మా మనకు కొడుకు పుడితే చూడాలని ఉందండి, మనవడుకట అండి, వాడు కొడుకు కాదు. సో మనవడు ఆ ఒక్క పిల్లాడికి పిల్లాడు పుట్టేస్తే మాకు ఇంకా కోరిక తీరిపోయినట్టేనండి. ఇదే నెలలో మార్చి నెల మొదటి వారంలో, ఆహాహా ఎంత మాయ అండి. ఉమ్మలు వాళ్ళు పోరా 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 అని తిడుతూనే ఉన్నారు, అయినా వీరు ఉంటా ఉంటా అని వేలాడుతూనే ఉన్నాడు. ఇదే మాయ అంటే, ఈ మాయలో పడిన వాడు ఇంకెప్పుడో పడే ఉంటాడు. ఇది అందరికీ వర్తిస్తుంది. వ్యాసాది మహర్షులు అంతా చెప్పే మాట ఇదన్నమాట. శుక్రవారు ఏమంటున్నారంటే, అయ్యా పుత్రధారాన్ని బద్ధస్తున్న ఉచ్చేదకర్హచితు. ఎవరు కష్టాలు కూడా చెప్పుకుంటూ ఉంటాడండి. పెద్దవాడు బాగానే ఉన్నాడు, రెండు వాడు ఇంకా సెటిల్ అవ్వలేదండి. వాడు సెటిల్ అయితే పర్లేదు. సో ప్రతివాడు కూడా కర్మానుబంధీని మనుష్యలోకే. వీడు కర్మ కొద్దీ వీడు ఉన్నాడు, నీకడనే పుట్టాడు, కానీ కర్మ వెనకాలే వస్తుంది వాడికి. ఆ వాసనాక్షయం వాసన ఉంది వాడి దగ్గర, పూర్ణమ వాసన ఉంది వాడి దగ్గర, అది నడిపిస్తూ ఉంటుంది వాడిని. అది ఎందుకు ఎలా ఆలోచించుకోకూడదు, ఎందుకు ఆలోచించరు ఆ విషయాన్ని? కనుక కదాచిన ముచ్చేద లోక కాష్టాద్యంత, ఈ లోక యంత్రం ఏదైతే ఉందో తిరుగుతూ ఉంటుందండి ఇది. వినోదంభవ దేహో నారి నాం తన్మయస్తథ మామూలే. తల్లి గర్భం, మాతృగర్భ విచారణ, గర్భం గర్భ విచారణ పెద్దలంతా చెప్పారు. పునరావృతమైన జన్మ కావాలి, మళ్ళీ తిరిగి మాతృగర్భంలో ప్రవేశించడానికి వీల్లేదు. మళ్ళీ ఆ మూత్రములు, మాంసము, మలము, చిన్న చీము దాంట్లో సంచారం చేస్తూ ఎన్నా మళ్ళీ బయటకు వచ్చేదాకా పడే అవస్థ. ఈ నరక యాతన, గర్భ నరకాన్ని అనుభవించడం ఇష్టమా? మంచిది కాదు అది. కప్రీతి తత్ర విప్రేంద కర్తమిచ్చది. దాంట్లో ఏమానందం ఉంది, సంతోషం ఏముంది తండ్రి గారు, మీరు ఎందుకు అలా అడుగుతున్నారు? అయోని జోగం విప్రవశే యోనో మే గృహీమతి. నేను అయోనుజుణ్ణి, ఇప్పుడు అయోనుజుణ్ణి, మళ్ళీ యోనిజులు అవమానం కోరుతున్నారు మీరు నన్ను, ఇది మంచి పద్ధతేనా? నవాంఛ మృగమక్షమగ్రేపి ప్రియో ప్రియో నాయమధువం, నాకు ఇష్టం లేదండి సంసారం మీద, నాకు ఇష్టం లేదు నాకు అంటున్నాడండి ఆయన. విక్షుఖం కిం వాచామి త్యక్త్వా సుఖం అద్భుతం ఆత్మారామస్య భూయమి నవభవిత్తతిలో లోపః, ఆత్మారాముణ్ణి అవుతాను నేను. అంటే నన్ను నేను అంతర్గతంగా చూసుకుంటున్నాను, నన్ను నేను తెలుసుకుంటున్నాను, నా యొక్క ఆత్మ అనుసంధానంలో ఉంటున్నా ఉంటాను నేను, నాకు ఈ భాష ప్రపంచంతో సంబంధం ఏమీ లేదు, నన్ను దీంట్లో పడేకండి తీసుకొచ్చినాను మీరు. పదమం పఠిత వేదాహ, నేను మొట్టమొదట మీ అనుగ్రహం వల్ల వేదాలు చదువుకున్నాను. విస్తారితాస్తే మీంసాయాస్తే పఠిత కర్మ మార్గ ప్రవర్తకా, కర్మమార్గ ప్రవర్తకులు ఉంటారు. బృహస్పతి గురు ప్రాప్త, బృహస్పతిగా గురువుగా వచ్చారు నాకు, సాక్షాత్ మామూలు టీచర్ కాదండి ఆయన, దేవగురువు నాకు పాఠం చెప్పాడు నాకు. అగ్నో మహాగుహార్ణమే, ఆ గృహస్పతి ఆ బృహస్పతి గారు కూడా తార ఆయన భార్య అండి, అంతే ఆయన కూడా గృహస్థాశ్రమంలో ఉన్నాడు. రోగ్రస్తో వైద్యం వల్ల రోగ చికిత్సక, సరే పిల్లాన్ని పెళ్లి చేసుకుంటామండి. పూర్వకాలంలో బాగా చాలా నా చిన్నప్పుడు ఆ సంతానం కలడానికి ముందు రకరకాల అనారోగ్యాలు వచ్చేవండి, వైద్య సదుపాయాలు ఉండేవి కాదవి అప్పట్లో. టెటనస్ వచ్చేది, ధనుర్వాతం వచ్చేదండి, గర్భవాతం వచ్చేది, సూచికావాతం వచ్చేదండి, శిశువు అడ్డంగా తిరిగేదండి. ఇవన్నీ కూడా బాధలు 20, 30, 40, 50 సంవత్సరాలు అనుభవించారు. ఇప్పుడు వైద్య సదుపాయాలు బాగా వచ్చిన సృష్టి రహస్యం ఏమిటంటే, శిశువు జన్మించేదాకా డాక్టర్కి నర్సుకి పేషెంట్కి అందరికీ కంగారే, ఎంత బాగా వచ్చినా సరే. అదే ఇందాక మధ్యాహ్నం మాట్లాడాను, కలవు భూపతనమేవా శీర్షోదయమేవా ప్రథమ రోదనమేవా, పుట్టిన వెంటనే పిల్లాన్ని గిచ్చి మరీ ఏడిపిస్తారండి, ఏడవకపోతే అదొక రోగం. అంతేత పూర్వకాలంలో భూపతనం అయిన తర్వాత శీర్షోదయం అయిన తర్వాత లెక్క లెక్క, ఇప్పుడు ప్రథమ రోదనమేవా మొట్టమొదటి ఏడవాలి. ఇప్పుడు సిజేరియన్ అయిపోయిన తర్వాత డాక్టర్ సిస్టమ్ ఓపెన్ చేసి ఎప్పుడు తెలిసాడో ఆపద తీసుకెళ్ళాడు, ఆ దాంట్లో పడుకోబెట్టి స్టేజ్ పడుకోబెట్టి లోపల తీసుకెళ్ళారు, అదే టైం నోట్ చేసి ఉంటారు వాళ్ళు. ఆ లోపల మనకి తెలిస్తావదు, వాళ్ళు చెప్పరు సరిగ్గా, ఇవన్నీ బాధలే. కనుక ఈ జీవన సంధ్యా రాగంలో, జీవన రాగంలో ఈ సమస్యలన్నీ ఉన్నాయి. ఇదంతా అవసరమా అండి? రోగగ్రస్తుడు అయిపోయినాను వాడు కాస్త యథా గుహముక్తో మే గృహస్థాయం విడంబన, నన్ను విముక్తి చేయండి స్వామి నాన్నగారు, నాకు ఈ బాధలు నాకు అవసరం లేదు, నాకు ఇదంతా నిజంగా అవసరమా చెప్పండి నాకు. కృత్వాభ్రామం గురవేత్త సమీపభాగత, గురువు నామ తండ్రి పితర, గురువు నామ విద్యాగురువు, విద్యాగురువు గురువు, తండ్రి కూడా గురువేనండి. మీకు నమస్కారం పెట్టుకుంటున్నాను, నాకు విముక్తి ప్రసాదించండి. తాహి మాం తత్వబోధన భీతం సంసార సర్పత, సర్పం భయంకరమైన సర్పం నన్ను కరిచేస్తుంది, నన్ను దాంట్లో నన్ను రక్షించండి స్వామి. వేదం చెప్పించారు, శాస్త్రం చెప్పించారు, బృహస్పతి ద్వారా గురువు ద్వారా పాఠం చెప్పించారు, తత్వగ్రహణం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సంసారేస్మిన్ మహాఘోరే భ్రమణం న చక్రవతు నభ చక్రవతు నభో చక్రం. ఈవేళ ఎల్లుండి గురువారం నాడు మన్మథ సంవత్సరం వెళ్ళిపోతుందండి, శుక్రవారం నాడు ఉద్యమిక నామ సంవత్సరం వస్తుందండి, ఇప్పుడు శిష్య ఋతు వెళ్ళిపోతుందండి, వసంత ఋతు వస్తుందండి. అంచేతే శిశిర వసంత పునరాయాత కాలక్రీడది గచ్చత్యాయు తదపి నా ముంచత్యాశావాయు భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే దినయామిన్యౌ సాయం ప్రాత శిశిర వసంత పునరాయాత దినయామిన్యౌ సాయం ప్రాత. ఏమిట్రా అబ్బాయి శిష్యుడు గురువారి శిష్యుడిని అడిగాటే ఏముందండి, రాత్రి గమిష్యతి భవిష్యతి సుప్రభాతం, రాత్రి అయిపోయిందండి మరి సుప్రభాతం అయిందండి, మళ్ళీ ఇదే విషయం అన్నమాట. రాత్రి పగలు సంచారం చేస్తుంటుంది, శిశిర ఋతు వసంత ఋతు మళ్ళీ వస్తూనే ఉంటుంది. కాల క్రీడతి గచ్చతి ఆయు తదపి నా ముంచతి ఆశావాయు, కాలం వెళ్ళిపోతోంది, ఆద్యాయం తరిగిపోయింది, కానీ ఆశ అనే వాయువు వదిలిపెట్టట్లేదు వీడిని. కాబట్టి భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతి శంకరాచార్యుల వారు కలిగిన నాన్న. ఈ మహా అసారే సంసారే నిజ భజన దూరే అన్నారు శంకరాచార్య వారు, భ్రమంతం మాం అంధం పరమ కృపయా పాదు ఉచితం శివానందహరిలో తిరిగేటువంటి నన్ను జాగ్రత్తగా కాపాడవయ్యా శంకర అని అన్నాడు శంకరాచార్య వారు. అయితే విశ్రమణం క్వాపి సూర్యస్యేవ దివానిసి, అయ్యా సూర్యామూర్తికి కూడా విశ్రాంతి లేదు. సూర్యో భ్రామ్యతి నిత్యమేవ గగనే తస్మై నమః కర్మణే ఉద్యంతమస్తం ఎంతమాయమ్యాయం కుర్వన్ బ్రాహ్మణో విద్వాన్ సకలం భద్రమస్సు సావాదిత్యో బ్రహ్మేతి బ్రహ్మవసన్ బ్రహ్మాప్యేతి ఏం వేద సావాదిత్యో బ్రహ్మ. సహా ఉద్యంతం అస్తం, ఉద్యయిస్తాడు అస్తమిస్తాడు, చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఆయన కూడా విశ్రాంతి ఏం లేదండి అక్కడ కూడా. ఆయన కూడా కిం సుఖం తాత సంసార నిదత్త విచారణాతు మూఢానాం శుక్తి బుద్ధిస్తు బిట్సు కీట సుఖం యథా. ఏమండి సంసారంలో సుఖం ఏమన్నా ఉందా? తత్వ విచారణ చేసి చూడండి మూఢులకి అదంతా కూడా. ఏమండి ఆది అధిత్యవేద శాస్త్రాన్ని సంసార అగ్నస్తే తేప్య పర్వన మూర్ఖోసి సర్మ శాశ్వత సుకరై. ఒక సూకరం వెళ్ళి అక్కడ ముట్టితో అలా తాకుతూ ఉంటుంది, రాసుకుంటూ ఉంటుంది. చదువుకున్న పండితులు కూడా దీన్ని ప్రవేశిస్తే దాంతో సమానం సుమా. అధిత్యవేద శాస్త్రాన్ని శాస్త్రాధ్యయనం చేసిన తర్వాత సంసారే రాగినస్తే తేభ్య పరోన మూర్ఖ. అలా ఎవడైతే ఉంటాడో వాడి నుంచి మూర్ఖుడు ఇంక బదులు లేసుమా. మనుష్యం దలభం ప్రాప్త శంకరాచార్య వారు వివేకశ్రామని రాశారండి మొట్టమొదటి శ్లోకం ఏంటనమాట, జంతువునాం నలజన్మ దుర్లభం తదఃపుష్పం తదో విప్రత తదో వేదమాగ్రత విద్వత్వం అస్మాత్పరం ఆత్మానాత్మవేచనం. వరుస స్టేజెస్ ఇవన్నీ కూడా. సో మనిషి జన్మ చాలా గొప్పస్తుమాని శాస్త్రాలు వేదాలు అధ్యయనాధ్యయనం అంతా చెప్తున్నాను స్వామి. మనుష్యం దుర్లభం ప్రాప్త వేదశాస్త్ర నీహి అధిత్యత మధ్యతే సంసారే కోముక్త్యత మానవ. పతంత పితరోక్షేషాం లప్త పిండోదక క్రియా అన్నాడండి గీతాచార్యుడు వాడు సంసార విషయంలో మాట్లాడుతూ సంసర్గా కార్యక్రమాలు చేయకపోతే. అయ్యా దుర్లభమైన మనుష్య జన్మని ప్రాప్తించిన వాడై వేదశాస్త్రాలు చదువుకున్నవాడై బధ్యతే ఏది సంసారే, ఏది సంసారంలో కానీ బంధువులు అయిపోయి ఉంటే కో విముచ్చేత మానవ, వానికి ముఖ్య మోహం ఎలా వస్తుందండి, వాడికి ముక్తి ఎలా వస్తుందండి, ఎలా వాడు సంసారు నాత పరతరంలోకేసు కచి ఆశ్చర్యమద్భుతం పుత్రధార గృహ నక్త పండితం పరిగీయతే. నాకు ఆశ్చర్యం ఏమిటంటే ఈ సంసార చక్రంలో అన్ని చదువుకున్నవాడండి కూడా భార్య పుత్రులు ఈ దీంట్లో ఉన్నవాడు పండిత కథం పరిణీయతే, పండితుని ఎలా అనిపించుకుంటాడు నాన్నగారు అని శుక్రవారు మళ్ళీ ప్రశ్నిస్తున్నారండి. నమాధ్యతే య సంసారే నారీ మాయా గుణైశ్రీ స విద్వాన్ స మేధావీ సశాస్త్రపరంగిత నహి విద్వాన్. ఈ సంసారంలో పడిపోయి అలా కొట్టుంటూ ఉంటాడు అతను విద్వాంసుడు కానే కాలేడు నాన్నగారు. కిం వృధా వృధాధ్యయనే నాత్రవందే కైరణ, ఎందుకు మరి వృధాగా చదివించి ఇంత చేశారు, మరి బంధంలో ఎందుకు పడాలనుకుంటున్నారు నన్ను, పడితవ్యం తదేవాసు మోసే ధోబంధనాతు. బంధత్యాగం చేసుకోవాలి బహుబంధ విముక్తయే. దవారణ్య కుఠారిక దావ అగ్ని లాంటి అరణ్యంలో ఉండేటువంటి ఆ యొక్క కర్రల్ని కొట్టని కొట్టేటువంటి గొడ్డ లాంటిది అమ్మవారి యొక్క మంత్రం అగ్నిహోత్రంలో మన అజ్ఞానాన్ని కొట్టేటువంటి మంత్ర ఆ గొడ్డ లాంటిది ఆ యొక్క అమ్మవారి యొక్క మంత్రం అనమాట అండి. కనుక ఆయన గృహన్నాది గృహం యస్మా గృహంతేన ప్రకృతిదం కసుకం బంధనాగారితే భీతో భూంభితం యద్గృహే గృహణి గృహిణి నా సద్గృహం గృహకాష్ఠతామంది. గృహి అంటే గృహిణి ఉంటేనే గృహిణి, అదంతా బంధన మాత్రమే సుమా నాన్నగారు. కసుకం బంధనాగారే తమ భీతోస్మ్యం పిత బంధనమేది, జైల్లో పెట్టక్కర్లేదండి అంచేత ఇదంతా జైలే సుమా. ఇది ఇంటిలోని పోరు ఇంతెంతగాదయా విశ్వామిరామ ఇందరవేమ అని చెప్పాడు వేమన వేమన. ఇంటిలో అంటే ఈ ఇంటిలో అనమాట అండి. ఇది దాహం వస్తే ఆగలేదు, కాఫీ వస్తే తాకుండా ఉండలేదు, నీరసం వస్తే ఆగలేదు, భయం వేస్తే ఆగలేదు, సంతోషం వస్తే అంతకన్నా ఆగలేదు, భయం వేస్తే ముందే ఆగలేదు. ఇది ఈ దీంట్లో ఉండే బాధ, ఈ యంత్రంలో ఉండే బాధ. ఏ బుధ మందమత విధి మృషిదాస్తే తే ప్రాప్తి మానుషం జన్మ పునర్బంధమే విషంచుత విషంచుత. ఎవరైతే మూఢులు మందమతలు ఎవరైతే ఉన్నారో తే సర్వే విధి వంచిత, వాళ్ళు విధి చేత వంచింపబడ్డవాళ్ళు, ఎందుకు ఈ జన్మలో ఈ బంధంలో పడిపోయారు వాళ్ళంతా వచ్చేసి అని చెప్తున్నాడు శ్రీ శుక్లవారండి. ఇదంతా శుక్లవారు చెప్పారు. వ్యాసవు వాచ వ్యాసవారు చెప్తున్నారండి, నగృహం బంధనాగారం బంధనేన చ కారణం మనసాయో విముక్త గృహస్థో విముచ్యతే. మనుష్య మనయో మనుష్యాణం కారణం బంధమోక్షయో. మనస్సు మనసులోనే మర్మమును తెలుసుకోన్నారు త్యాగరాజస్వామి వారు. ఈ మనసులో చాలా మర్మాలు ఉన్నాయి. మనో నిన్ను నిన్నుగ్రహం సలం అయ్యా ఉన్నాడైనా అయ్యా, ఈ మనస్సు తాల్సించమైంది అనమాట అండి. దీన్ని జాగ్రత్తగా అధ్యయనం చేసుకోవాలి సుమా. నాయన నా గృహం బంధనాగారం, గృహం బంధన కాదురా నాయన. నచ్చ కారణం మనసాయో విముక్తో గృహస్థో విముచ్యతే. నేను ఇలా ఉన్నాను అయినా నేను బంధనం లేకుండా ఉన్నాను. గృహస్థాశ్రమంలో ఉన్నప్పటికీ మనోగ్రహంగా ఉంటే అది బంధనం కాస్తుమా? న్యాయగత ధనం కూడవన్ వేదోక్త విధక్రమాతు, అన్యాయం కాకుండా న్యాయంగా సంపాదించుకోవాలండి, న్యాయసంపాదన చేసుకోవాలండి. గృహస్థో విముచ్చే సార్థకృత్ సత్యవా శుచి సత్యవాక్షుచి, న్యాయ సంపాదన ఉండాలి. అన్యాయార్జిత మిత్రం సహమూలం వినశ్చితం శాస్త్రం చెప్తోంది పక్క నుంచి. ఏమన్నారండి, న్యాయగత ధనకూడవ వేదోక్త విధివక్రమాత్, వేదోక్తమైన కర్మలు ఆచరించిన వాడై న్యాయంగా సంపాదించను సంపాదన చేసుకుంటూ గృహస్థో విముచ్చేత సత్యవాక్సు సత్యవాక్ పరిపాలన చేసుకుంటూ శుచిగా ఉంటూ ఎవరైతే ఉంటాడో ఆ గృహస్థు శుచిగా ఉన్నట్టే రక్షసుమ. అంటే రాను రాను శుచి శౌచము ధర్మము సత్యవాక్ పరిపాలన ఇచ్చాదులు తగ్గిపోతున్నాయని మాట, రోజు రోజు తగ్గిపోతున్నాయని మాట అండి. అందువల్ల మహర్షులు అంతా వాటిని ప్రత్యేకంగా గుర్చి గుర్చి మరే చెప్పారు మనకి. బ్రహ్మచారి నితిశ్చైవ బాల ప్రచోదిస్తా గృహస్థము బాధంతే మధ్యాహ్నాది క్రమేసా, మొన్న చెప్పాను కదా నిన్న కాక మొన్న నిన్నే సాయంకాలం శంకరాచార్య వెనక జనమంతా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఏమండి మనం ఏం కూడా సన్యాసం పుచ్చుకోమంటే మీ సన్యాసం పుచ్చుంటే వెళ్ళారా బాబు, పొద్దునే స్నేపంగా కూర్చుంటాం, మధ్యాహ్నానికి పైన సరస్సు మధ్యలో కడుపు కింద ఆసనం మారుతుంటే గృహస్థ కూడా వెతుకుంటూ పెడతాం, మీరు గృహస్థగా ఉండండి అన్నారు. ఎవరు ఆశ్రమ పని వాళ్ళు చేసుకోండి, అదే అంటాడు వ్యాసుల వారి. ఇక్కడ బ్రహ్మచారి యతి వానప్రస్థుడు వీళ్ళందరూ కూడా గృహస్థాన్ని ఆశ్రయించబడ్డారు మధ్యాహ్నం ఉంటున్నందుకు. అలాగా దత్తాత్రేయ సాంప్రదాయంలో మధ్యాహ్నం 12 గంటల దాకా ఎవరు భోజనం చేయడానికి వీల్లేదు. ఎవరో అయితే అతిథి వస్తారు మన ఇంటికి, అతిథి భోజనం పెట్టాలి. ఆ అతిథి ఎవరండి? అతిథి స్వయం అతిథి అభ్యాగత స్వయం విష్ణు వాడు, విష్ణువుత సమానం మాట అండి. ఆ వచ్చాయని విష్ణు సమానం. సో ఏది ఉంటే అది వేసి పెట్టాలి తప్ప గృహస్థాశ్రమ ధర్మం అదేనమాట. కనుక ఆయన గృహస్థ ఉపాసంతే మధ్యాహ్నాతి క్రమేసదాం, ఆధ్యాత్మికం చేసుకునేప్పటికీ ఎవరు వస్తారో వాళ్ళకి భోజనం పెట్టాలి. 8 తాళాలు వేసి వెళ్ళిపోయారనుకోండి గృహస్థు కాదు వాడు, ధర్మాన్ని యుక్త వ్యతిరేకంగా ఉన్నట్టు లెక్క. నాయన అయ్యా ఈ ఊళ్ళో బ్రాహ్మడికి భోజనం పెట్టేవాడు ఎవరన్నా ఉన్నారండి అని అడిగేవాడు పూర్వకాలంలో. అయ్యా ఈ వీచ్చవారిలో ఒక ఆయన ఉన్నారండి, వారు ఆదరిస్తారు, మీరు వారి ఇంటికి వెళ్ళండి అని చూపించేవారని. ఎలాగో పనేం లేదు నీకు అని అంటే అదో మహాపాపం మళ్ళీ. అదే నువ్వు పెట్టకపోతే మానే, పెట్టేవాడిని చూపించు అంతే అని వాళ్ళు అతిథి పూజ చేసి చక్కగా గౌరవించి పంపించే మహానుభావులు ఇప్పటికీ ఇంకా ఈ రోజుకి ఇంకా ఉన్నారండి. కనుక శ్రద్ధయాచ అన్నదానేన వాచా సూనుదయా తథా, ఏదైనా వద్దు అనిపించదండి ఒక అన్నదానం తప్ప. అన్నం గడపండి అనుకోండి, అమ్మ చాలమ్మ సుప్తిగా భోజనం చేశాను నేను, సంతోషంగా ఉంది నాకు, తృప్తాస్మ అన్నారు మాట అండి. శ్రద్ధయాచ అన్నదానేన వాచ సూనృతయా తథా, ఒక్కొక్కరు మంది ధర్మాత్మ గృహస్థం వాసిన అబద్ధం ఆడడానికి వీల్లేదండి. సత్యవాక్ పరిపాలన మనకి లేదంటే ఉన్నది పెట్టండి, లేదని చేయడానికి వీల్లేదు, అబద్ధం ఆడడానికి వీల్లేదు. ఏమన్నారండి, వాచా సూనృతయా తథా ఉపకుర్వంతి ధర్మస్థ గృహస్థాశ్రమం వాసిన గృహస్థ ధర్మం ఏంటంటే అతిథి అభ్యాగత ఆదరణ సమయానికి. అభ్యాగత స్వయం ఎవరినైనా మీరు పిలవకుండా ఆమంత్రణం అంటారు సంస్కృతంలో దాని, ఒరే రేపు పొద్దున మా ఇంటికి భోజనానికి రా 10 అని చెప్తాడు. మీరు అంతా రెడీ అయిపోయి వచ్చేస్తే తాళమెట్టుకు వెళ్ళిపోతాడండి. ఈ వాచాదోషం కింద వస్తుంది. చెప్పకుండా వచ్చాడనుకున్న గృహస్థు నువ్వు లేకపోతే మహాపాపం ఏం లేదు అక్కడ, నువ్వు అని పిలిచావు, ప్రత్యేకంగా పిలిచి ఆమంత్రణం చేసిన తర్వాత ఇల్లు తాళం చెడిపోయావు అనుకోండి, 2 మహాపాపాలు. ఇప్పుడు అతిథి తిరస్కార దోషం, 2 అసత్యవాక్ పరిపాలన దోషం, ఈ 2 అంటుకుంటాయి గృహస్థుకి. కాబట్టి ఎవరిని పిలవద్దు, పిలిస్తే ఉండాలి ఇంట్లో. ఇది ప్రాక్టికల్గా రోజు చూసే విషయాలు, దేశంలో మనం చూసే విషయాలు. అతిథి అభ్యాగతులకి మనకు ఉంటే కదా పెట్టడానికి అని అంటారేమో, ఆ వ్రతం గల వాడికి తప్పకుండా ఏదో ఉంటుందండి, ఆ వ్రతం లేని వాడికి అదే ఉండదు, ఆ వ్రతం గల వాడికి అన్ని తప్పకుండా ఉంటాయి. గృహస్థాశ్రమాత్మరో ధర్మోన దుష్టోనత వైశ్రుత వశిష్టాధిపరాచార్య జ్ఞానభి సముపాసిత. అరణ్యకాండ రామాయణంలో అరణ్యకాండ చదువుతూ ఉంటే ఆ కాలంలో మన భారతదేశం ఎన్ని ఆశ్రమాలు ఉన్నాయో మనకి ఆశ్చర్యం వేస్తుందన్నమాట అండి. ఆశ్రమంలో ఏముంది వాళ్ళకి? ఏమి లేదండి. ఆ సమయానికి వాళ్ళు అగ్నిహోత్రంలో ప్రార్థించేటప్పటికీ పదార్థాలు తయారైపోతాయి. వశిష్ఠాశ్రమంలో అలా విశ్వామిత్రుడికి అన్నదానం చేయ బ్రహ్మాండ అన్నదానం భోజనం పెట్టారండి. వెడుతూ వాడు తాటాకి పీకేసినట్టు ఈ కామధేను మీద దెబ్బలాడాడు వచ్చేవాడు, దెబ్బలాడి వాడు విశ్వామిత్రుడు తర్వాత తపస్సు కోల్పోయాడు వేరే విషయం చేత. సో గృహస్థాశ్రమ అతిథి మర్యాద మీకు గుర్తుందో, చాలా కాలం క్రితం, ఇప్పుడు కూడా ఉన్నారేమో, కొంతమంది ఇంట్లో సూర్యుని చూస్తే కానీ భోజనం చేసేవారు కాదండి. సూర్యోదయం కావాలి, మబ్బురోజుల్లో కాస్త వెలుగొచ్చేదాకా ఉండేవారండి. అలాగే కార్తీక మాసంలో చాంద్రవర్తం చేసేవారండి. అతిథి భోజనం పెట్టకుండా ఉండేవారు కాదు. ఇప్పుడు ఆడవాళ్ళలో ఉదయకుంకుమ నోము ఇలాంటి నోములు చాలా ఉన్నాయి. సూర్యోదయం కాకుండా ఇచ్చేటువంటి నోములు కొన్ని ఉన్నాయి. ఇలాంటివన్నీ పొరగా ఎందుకు ఏర్పడతారంటే పెద్దనాడు నిద్రలేస్తామని, ఏ పదింటికో లేవకుండాను. ఇవన్నీ నోములన్నీ కూడా ఇప్పుడు ఏమంటారు అంత గెట్ టుగెదర్ అని ఇంగ్లీష్లో అంటున్నారే, ఇవి అప్పుడే ఉన్నాయి, ఆ కాలంలోనే ఉన్నాయి ఈ కార్యక్రమాలకి. వాటి వేరే పేరు మనం పెట్టాం. కనుక నాయన గృహస్థాశ్రమాత్ పరోధర్మో నదుష్టోర్ధ, గృహస్థాశ్రమం నుంచి ధర్మం వేది ఏమీ లేదు సుమా అని వశిష్ఠాది మహర్షులంతా కూడా గృహస్థాశ్రమంలోనే ఉన్నారు. నేను చెప్పే ఆశ్రమాల్లో ఇది అగస్త్యాశ్రమం అండి, ఈ భానవారి ఆశ్రమం అండి, ఇది గౌతమ యొక్క ఆశ్రమం అండి. నిత్యం అగ్నిహోత్రం వెళ్ళడంతో ఆ హోమధూమంతో ఆ ప్రాంతం అంతా పవిత్రమైపోయి ఎప్పుడు సస్యశ్యామలంగా ఉండేదన్నమాట అండి. భరద్వాజ ఆశ్రమం చూడడానికి వెడితే ఏమీ లేదండి అక్కడ. ఆశ్రమాల్లో ఏమీ లేదు ఇప్పుడు, ఇంకా అన్నీ కూడా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ వచ్చేసాయి. ఆశ్రమ వాతావరణం అసలు లేనే లేదండి. పర్ణశాల అంటేనే భయం, పెద్ద బిల్డింగ్ ఉంటేనే ఆనందం. అంచేత ఆ మనసులు సత్యంగా జీవించారు, చక్కగా జీవించారండి వాళ్ళంతా కూడా. అటువంటి వాళ్ళు గృహస్థాశ్రమంలో ఉన్నారు వాళ్ళంతా కూడా. కిమ అసాధ్యం మహాభాగ వేదోక్తాన్ని కుటుంబత స్వర్గం మోక్షం సజ్జన్మద్యదాన్ వంశిద్ధమేదు. ఇవాళ మా ఇంటికి బంధువులు వస్తున్నారు అనేప్పటికీ అగ్నిహోత్రం ప్రార్థించేవారు మహర్షులు, మహానుభావ అగ్నిహోత్ర నాకు ఇవన్నీ ఇవయ్యా స్వామి అనేప్పటికీ టగటగా మాయావద సినిమాలుగా అన్నీ ఏర్పాటు అయిపోతాయి వారికి. అతిథి మర్యాద చేసేటువంటి తత్వం గల సిద్ధాంతం పెట్టుకున్న వారికి ఏ లోటు లేకుండా ఏ రోజు బాధ లేకుండా ఉండేది ఆ తత్వం. వైష్ణుదేవం మధ్యాహ్నం 3 అవుతుందండి అహంగా, అప్పుడు అతిథి పూజ భోజనం అది చేసే మహానుభావులు అక్కడ మనకు కనిపిస్తుంటారు మనకి. ఇంకా నాయన స్వర్గం మోక్షం చ సజ్జన్మాధ్యాయ వంశే వర్షక్రమాలు ఇవన్నీ కూడా స్వర్గము మోక్షమును. ఇంకేమన్నాడు నా మహానుభావుడు, ఆశ్రమాదాశ్రమం గచ్చే ధర్మ విధో విహు. ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే ఆశ్రమాదాశ్రమం గచ్చేతు. పండు కాయగా ఉండగా దాన్ని పచ్చికాయ అంటే పండు అందరు కదండి, పండు పండిన తర్వాత కిందకి రాలుతుందండి అది. నువ్వు పండకుండా కోసేస్తున్నావు. నువ్వు నాకు వేదాంత జ్ఞానం వచ్చేసింది కాబట్టి నేను అయిపోయానంటే అది వేరే విషయం, అది నిర్ణయం చేసింది పరమాత్మ కానీ మనం కాదు. కానీ ఏం చెప్పాడు వ్యాసుడు గారు ఇక్కడ, ఆశ్రమాదాశ్రమం గచ్చేతు. నాయన బ్రహ్మచర్యవ్రతం అయిపోయింది కదా, గురువుని ఆశ్రయించావు, ఆయనకి దక్షిణ ఇచ్చేసిన తర్వాత గృహస్థాశ్రమం స్వీకారం చేసి భారద్వార సత్సంతానానికి ఉత్పన్నం చేసి వాళ్ళు బాధ్యత వనీభూత్వా వానప్రస్థాశ్రమం భార్యాభర్త ఇద్దరు వెళ్ళాలి మొత్తం నాకు వీలేదు. ఇద్దరులో ఒకరు కాలం చేసిన తర్వాత నాలుగో వాడు సన్యాసాస్త్రం తుర్యాశ్రమం స్వీకరించాలి. ఆఖరిది మోక్ష మార్గం నాలుగో సోపానం అది. ఈ విధంగా ఉంది నాయన, ఆశ్రమాదాశ్రమం గచ్చే ధర్మ విధో విధు తస్మాత్ అగ్ని సమాధాయ కురు కర్మాట నిధ. అగ్ని కార్యం గృహస్థుకే, ఇంకెవరికి లేదండి. భార్య పక్కన లేకుండా యజ్ఞకార్యం చేయడానికి వీరు లేదు. ధర్మభక్తి సమేత సంకల్పం చెప్పి యజ్ఞం చేయాలి. అంచేతనే మహర్షులంతా కూడా భార్యతో సమేతంగా యజ్ఞయాగాల కృతులను నిర్వర్తించి దేశానికి ఎంతో మార్గదర్శనం చేశారండి. దైవాన్ పితృన్ మనుష్యాంశ సంతర్భిస్పృత. దేవతలకి, పితృదేవతలకి, మనుష్యులకి అందరికీ కూడా సంతర్ప్య సంతర్పణం చేసిన వాడే పుత్రం ఉత్పాద్య ధర్మజ్ఞ సమయోజ్య గృహాశ్రమే. కుమారుడి జన్మ ఇచ్చిన వాడై గృహస్థాశ్రమంలో తరించాల్సుమా. తక్వా గృహం వనంగత్వ కర్తాశ్వతముత్తమం. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, బాధ్యతలు అప్పగించేశారు వాళ్ళకి, గృహం వదిలిపెట్టేసిన వాడై వనీభూత్వా వానప్రస్థాశ్రమానికి వెళ్ళిన వాడై వానప్రస్థాశ్రమం కృత్వా సన్యాసం తదపరం. వానప్రస్థాశ్రమంలోని విధులు కొన్ని ఉన్నాయండి. చతురాశ్రమానికి విధులు అన్నీ రాశారు ధర్మశాస్త్ర గ్రంథాల్లో, భారతాది గ్రంథాల్లో కూడా రాశారండి వ్యాసుల గారు. భారత పంచమ వేద అని కదా అని సన్యాసం చదపరం సమ్యక్న్యాసం సన్యాసం ఇత్యర్థ. సన్యాసం అంటే సమ్యక్న్యాసం సన్యాసం అన్నీ వదిలిపెట్టేసేయాలన్నమాట అండి. దాంతోపాటు కోపాలు కూడా వదిలిపెట్టేసేయాలండి. కామ క్రోధ మనమసలు వదిలిపెట్టాలి. చాలా ఉన్నాయి దాంట్లో విధానాలన్నీ కూడా. కనుక సన్యాసాస్త్రం పుచ్చుకోవాలి. ఇంద్రియాణి మహాభాగా మాదగా అనుసరిశం అది. జితేంద్రియ సత్యవాది, జితేంద్రియత్వం కావాలండి. మనోజపం మారుతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాసాత్మజం వానదముఖ్యం శ్రీరామదూతం సరసానమామి జితేంద్రియ సహ ఆంజనేయ. ఓ లడ్డూ పెట్టారనుకోండి, అది ఎప్పుడు తినేద్దామా అనుకోలేదు, కాసేపు దాన్ని దూరంగా ఆలోచించాలి. జిఫ్ఫేంద్రియాన్ని కంట్రోల్ చేయాలి. ఓ పావు గంట అయిన తర్వాత తినచ్చు కావలిస్తాయి, మీద పడిపోయి ఇవన్నీ తినేసేసారనుకోండి, జిహ్వ చాపల్యం అంటారు దాన్ని. ముందు జిహ్వ సా రసన, అయితే రసన్ని జయిస్తారో మొత్తం జయిస్తారండి. అంచేత నాయన అది ఇంద్రియాన్ని మహాభాగ మాధుని ఇంద్రియములు చాలా పరమైనదండి. ఇంద్రియాలు చాలా బాధ పెట్టేస్తాయి మనిషిని. ఈ ఇంద్రియ నిగ్రహ శక్తి అనేది కష్టమైన అంశం సుమా. కనుక నాయన సుఖ ఇంద్రియాల నిగ్రహ శక్తిని వాడై స్వయవ్వనం స్వభార్యాయాం అంది ధర్మశాస్త్రం. నీ భార్య ఎందే యవనాన్ని అనుభవించిన వాడే పుత్రులను పుత్రులు కానా సుమా నువ్వు అని శాస్త్రం చెప్పింది. కనుక ఈ ఇంద్రియాలు మాదక ద్రవ్యాలు లాంటివిట. మాదక ద్రవ్యాలు అంటే ఇంటాక్సికేటింగ్ అన్నమాటవి. ఏదో మాయ చేస్తా ఇంద్రియాలు కాస్తా మనిషిని తీసుకెళ్లేసేసి. ప్రస్తుతం ఆధారస్య దురంతాన్ని పంచే మనసా సహా ఈ కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలని ఉత్తేజపరుస్తాయి ఇంద్రియాలన్నీ కూడా. కానీ వాటితో చాలా జాగ్రత్తగా ఉండాలి. తస్మాత్ దారాణ ప్రకృతిమతే ఒక్కసారి నాలుగో ఆశ్రమంలో కింద పడ్డాడు అంటే భ్రష్టుడైపోతాడంతే. ఒకసారి గృహస్థాశ్రమంలో వాళ్ళు మనం కోపడచ్చు, కేకలేయచ్చు, భోజనం చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, చేయాలని రూలు కాదు, చేయొచ్చు. కానీ నాలుగో ఆశ్రమం వెళ్ళిన తర్వాత తప్పు చేయాలంటే పతనమే ఇంకా క్వశ్చన్ లేదు, ప్రమోషన్ ఇంకేం లేదు, డిప్రమోషన్ ఏం కది. కానీ చాలా జాగ్రత్తగా నిర్ణయం చేసుకోవాలి తప్ప కంగారు పడడానికి వీల్లేదు. కనుక నాయనా సుఖ నువ్వేం చేస్తావంటే తస్మాత్ దారాంపురుమతే వాళ్ళ దగ్గర ఆతిష్టేది శాస్త్రోదం వచ్చ భార్యతో సహకరించిన వాడవై కొన్ని యజ్ఞాలు చేయాలి. యజన యాజన అధ్యయన అధ్యాపక దాన ప్రతిగ్రహణ షట్కర్మలు చేయాలి. గృహస్థు యజ్ఞం చేయాలి, యజ్ఞం చేయించాలి. అధ్యయన అధ్యాపక తన అధ్యయనం చేయాలి, అధ్యాపనం చేయించాలి. తను దానం చేయాలి, దానం పట్టాలి. ఈ ఆరు ధర్మాలు గృహస్థులు ఉన్నాయి సుమా. వార్ధక్యం ఎంత ఆదిష్టేది శాస్త్రోదం. వార్ధక్యం వచ్చేసింది మన పని, అవసరం ఎవరికి అవసరం లేదు మన పని. తపస్సులోకి వెళ్ళిపో, ఎవరు వద్దనరు నిన్ను. విశ్వామిత్రో మహాభాగా తప కృపాదేశ్వరం శ్రీనివర్ష సహస్రాన్ని రజితేంద్రియ ఉదాహరణ చెప్తాను నేను. నీకు విశ్వామిత్ర వారు తపస్సు చేశాడు ఎన్ని సంవత్సరాలు? 3000 సంవత్సరాలు తపస్సు చేశాడండి. తపస్సు చేసి మోహితస్య మహాతేజ వనే మేక మేనకయాశ్రత. ఆ మేకను చూసేటప్పటికీ మోహంలో పడిపాడు అంత విశ్వామిత్ర కూడా. శకుంతలాసం ఉత్పన్న పుత్రి తద్వీర్యదాశుభ. ఆ మేనక ద్వారా శకుంతలకి ధనమనిచ్చాడండి ఆయన. దుష్మా దాశతాం కాశిస్తాం పరాశర. మా నాన్నగారు పరాశర వారు దాశస్వితైనటువంటి ఆ యొక్క ఆవిడ చూసి మోహం పడినవాడై పడ్డాడు పరాశర వారు. ఈ విధంగా వాళ్ళు ఉన్నారు సుమా. బ్రహ్మాపి హృదాన్ దృష్టా పంచవిధ దామానస రుద్రేణ వృక్షదశమైన వారి తహ. బ్రహ్మదేవుడు కూడా మోహంలో పడ్డాడు. కనుక నాయన కులజాం కన్యకాం మృత్వా వేద మార్గం సమాశ్రయ. మంచి కన్యకని స్వీకరించిన వాడవై వేద మార్గం ఉండవయా సుమా అని చెప్పేసి వ్యాసులవారు శుక్లవారికి ఉపదేశం చేశారండి. సో ఈరోజు ఘట్టంలో భారతీయ ఇతిహాసం, భాగవత పురాణం, దేవీ భాగవతం ఇత్యాదికి ప్రయోక్తమైన శుక్లవారికి జన్మరహస్యం, తర్వాత శుక్లవారికి గృహ వేదాధ్యయనం, శుక్లవారు తండ్రి దగ్గర రావడం, తండ్రి గారి గృహస్థాసం స్వీకరించమండం, ఈయన పుచ్చుకోనని చెప్పి అండం, గృహస్థాసన ధర్మాలు ఈ యొక్క ఈరోజు ఘట్టంలో మనకి వ్యాసవారు దేవీ భాగవతంలో చెప్పారు. కాబట్టి మిగతా ఘట్టాన్ని రేపు మనం చేస్తాను. నమఃపార్వతీపతయే హర హర మహాదేవం. న గురోరధికం న గురోరధికం న గురోరధికం న గురోరధికం. నమఃపార్వతీ సర్వే జనా సన్మంగళాని భవంతు.